స్నేహితులారా, ఉదయ వెళ్లి శుభాలు. ఈ ఉదయం ఇక్కడ ఉండుట సంతోషం. ప్రభు మనతో ఉంటాడని, మనకు కొద్ది నీడ ఇచ్చునని నమ్మి మీరందరూ ఇక్కడ ఉన్నారని తెలుసుకుంటానికి సంతోషం. అది ఈ ఉదయ వేళ కూడికకు మందిరములు అంత ఎక్కువ వెడిలేదు. సోదర్ నేవిల్, పిల్లలు తమ తరగతులకు వెళ్లారా? నేను కొందరు చిన్నవారిని చూస్తున్నాను. వారి స్థలాలకు వెళ్ళటానికి, వారి ఆదివారం బడి పాఠశాలకు వెళ్ళటకు వారిని విడిచిపెట్టారా అని ఆశ్చర్యపోతున్నాను. నా కొరకై ప్రార్థించండి. గత రాత్రి నేను చేయవలసిన ఒక తీర్మానం నాకొకటి ఉన్నది. నేనది ఈ రోజు చేయవలసి ఉంటున్నది. సంఘం ప్రార్థించును కాక, ముందు రాబోతున్న ఒక కూటమి నాకున్నది. అది సాక్షాత్తు జర్మనీలోని ఐరికట్టన్ దారిలోనే, కనుక అది కొద్దిగా అతుక్కుని ఉంటున్నది. నాకై ప్రార్థించండి. యుద్ధానికి ముందు హిట్లర్ నిర్మించిన జర్మనీలో ఉన్న పెద్ద క్రికెట్ స్టేడియంలో మనం అవి ఆరంభించగలము. మంచి పెద్ద స్థలము, 80,000 మంది ప్రజలు కూర్చునగలరు. మనమది 10 రాత్రులకు తీసుకుందాం. నేరుగా అక్కడే మనం ప్రార్థిస్తాం అని ఆశపడదాం. తర్వాత లాసెలా, లోరిన్ ఫ్రాన్స్ లో, తర్వాత బెర్లిన్, నార్థం బెర్లిన్ ఫ్రాన్స్ మధ్య, ఆ తర్వాత ప్రభుత్వమైతే షికాగోలోని సమావేశానికి వద్దాం. నేను తలస్తున్నాను 5, 6, 7, 8 మరియు 9 స్వీడన్ సంఘం యొక్క సమావేశాల్లో షికాగోలో అని అవి నా భాగం. తర్వాత మిస్టర్ బోజే, కొందరు షికాగో నుండి, వారికి ఆగస్టు ఆరంభం నుండి లేదా సెప్టెంబర్ ఆరంభం నుండి స్వీడన్ లో వారికి సమావేశం ఉన్నది. వారంతా ఏకగ్రీవంగా 100 పాళ్లు నేను ఇక్కడికి రావలేనని వారు నాకు ఓటు వేశారు. అందుకై నేను సంతోషపడుతున్నాను. అయితే నేను అటుగాని ఇటుగాని వెళ్లవలసి ఉన్నది. ఎక్కడ ఎక్కువ ఆత్మలు రక్షించబడతావో ఖచ్చితంగా అక్కడికే ప్రభువును నడిపించినట్లు మీరు ప్రార్థించండి. ఇంకా దేవుని రాజ్యం నిమిత్తము అతి శ్రేష్టమైన చిత్తం నెరవేరును కాక. వారికి అక్కడ స్వీడన్ లో సమావేశం ఉన్నది. అతడు అన్నాడు, ఆరంభ సమావేశంలోనే మాకు 25-35,000 మంది ప్రజలు వస్తారు. అందులో అనేక మంది రక్షించబడిన వారు. ఆ తర్వాత జర్మనీలో 80,000 మంది పట్టే స్టేడియం వారికి ఉన్నది. కారణం, మేము ఈ మధ్యనే బుక్ చేసిన స్విట్జర్లాండ్ లో మేము అద్భుతకరమైన కూటాలు జరిగించాము. బహుశా మీలో అనేకులు అటువంటివి ఎన్నడూ వినియుండకపోవచ్చును. ప్రభు మమ్మల్ని బలంగా ఆశీర్వదించాడు. స్విట్జర్లాండ్ లోని జురిక్ లో 5 రాత్రుల్లో 50,000 మంది మరుమనసు పొందారు. సహోదరు జాక్ షులర్, మీలో అనేక మందికి అతను తెలుసు. అతడు మెథెస్ట్ అబ్బాయి. బాబ్ షులర్ వారి అబ్బాయి. ఇప్పుడు బెల్ఫాస్ట్ లో వారు ఉన్నారు. వారు చెప్పారు, సువార్తకై వారు స్థలాన్ని తలక్రిందులు చేస్తున్నారు. బెల్లిగ్రామ కూటమి కంటే పెద్ద కూటమి జరిగించిన కొరకై. జాక్ చాలా మంచి యవనస్తుడు, నిండు ప్రేమ ఆశక్తి కలిగిన వాడు. అతను ఎంతో విధేయుడు. అందులో ఎంతవరకనగా అతడు ప్రభు కొరకు గొప్ప సేవకుడు అవుతాడు అని నేను అనుకున్న వరకు. సహోదరు షూలర్ కొరకై ప్రార్థించండి. అతడు జాక్ షూలర్ మరియు జాక్ మెక్ ఆర్థర్ కూడా అతనితో ఉన్నాడు. సహోదరు జాక్ షూలర్ ఒక గొప్ప బోధకుడు కూడా. ఐర్లాండ్ దేశాన్ని కదిలింపు చేస్తే ఏనాడు లేటువంటి గొప్ప ఉద్యోగము అది కాబోతుందని సంఘస్థులు చెప్పారు. కనుక అనుదినము వారి కొరకై ప్రార్థన చేయండి. నేను అనుకుంటున్నాను, వారిద్దరు సుమారు 40 సంవత్సరాల వారు, కుటుంబంలో కలిగిన వారు, మంచి గట్టి సువార్త ఉపదేశకులు. మనం వారిని ప్రేమిద్దాం. మరిప్పుడు నా కొరకు ప్రార్థించడం మరువకండి. ఇప్పుడే నేను దేవునికి సరైన తీర్మానం చేరుకొరికే ప్రార్థన చేయండి. ఏ దారిని మీరు వెళ్లాలో తెలియని కళాలు కొన్ని ఉన్నవి. ఆ స్థలాలు మీరు ఎప్పుడైనా అనుభవించారా? ఒకసారి పౌలు ఆ స్థలానికి వెళ్లాడని అనుకుంటున్నాను. అవును కదా, అది 2 ఇరుకు ద్వారాలు. అతను వెళ్తూ ఉండగా మాసదోనియకు రమ్ము అని చెప్పిన ఒక దూతను దర్శనంలో అతను చూశాడు. కనుక ప్రభు ఇంకా ఆయన దూతను కలిగి ఉన్నాడు. అవును కదా, నేను పౌలు నా హృదయంలో నేను తగ్గించుకున్నప్పుడు ఈ రాత్రి ఇక్కడ మందిరంలో సువార్త కూటమి కొరకై ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరూ రండి. లూయివిల్ ప్రాంత పోరణ మీరు ఈ రాత్రి ఓపెన్ డోర్ సంఘం యొద్ద నేను 2 గంటలు 7:30 నుండి 9:30 వరకు సహోదరు క్యాబల్స్ సంఘంలో మాట్లాడుతాను. నేను 2 సార్లు ఇక్కడికి రానయ్యున్నాను. అతడు ఎంతో మంచివాడు. అతడు పిలిచాడు. సహోదరి కాబల్స్ చాలా మంచి గౌరవస్తుని సహోదరుడు. అతను మీకు పరిచయస్తుడని నేను నిశ్చయంగా నమ్ముతున్నాను. చాలా మంచి సహోదరుడు. ఆ విధంగా అతన్ని మార్చలేము. ప్రార్థన చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ప్రార్థన చేయండి. మంచి తీర్మానం మనం చేయలాగా ప్రార్థించండి. సువార్త వర్తమానం ఆరంభించక ముందు చిన్నపిల్లలు ప్రతిష్ఠించు ఉదయం మనకున్నది. ప్రభుకు ప్రతిష్ఠ చేయడానికి ఒక చిన్నవాడు నాకిక్కడ ఉన్నాడు. మీరు బాగా వినగలుగుతున్నారా? వెనకాల ఉన్నవారు వినగలిగితే అది మంచిదే. ఈ గాలి పంకాల వలన నేను మీరు వినబడక ఉన్నాం, లేదా అది మంచిది. అది లేకుంటే నేను పాడవుతానేమోనని భయపడుతున్నాను. సంఘాల్లో చిన్నపిల్లలను వారు చిన్నవారిగా ఉండగానే వారిపై చిలకరిస్తారు. బహుశా అది చిన్న బిడ్డలను క్రైస్తవులుగా చేటుకై కేథలిక్ సంఘం నుండి అది వచ్చినదేమో, లేక వారు చిన్నపిల్లలుగా ఉండగానే బాప్తిసమిచ్చుట అని వారు పిలుస్తారు. చిన్నపిల్లల బాప్తిస్తాన్ని మెథడిస్ట్ సంఘము తీసుకుని వచ్చినది అనేకులు అని అనుకుంటున్నాను. నజరీనులకు పాతకాల మెథడిస్టులకు ఉన్న వ్యత్యాసం ఇదే అని అనుకుంటాను. అయితే అదే విధంగా జరిగినప్పటికీ అదంత చెప్పుకోదగ్గదేమీ కాదని నేను అనుకుంటలేదు. ఎందుకంటే విషయాన్ని కల్వరి అక్కడనే ఒక్కనిచ్చినది. అదంతా ఎందుకనగా చిన్నబిడ్డ కొరకు, లోకాన్ని రక్షించడం కొరకు యేసు చనిపోయాడు. ఒక చిన్నబిడ్డ అతడు ఎటువంటి తండ్రిని కలిగి ఉన్నప్పటికీ ఎంత పాపి అయినప్పటికీ అదేమీ వ్యత్యాసమేదీ లేదు. యేసుక్రీస్తు రక్తము అతనిని శుద్ధి చేస్తున్నది. లోక పాపలు మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల ఇదే. ఆ చిన్న బిడ్డ మారు మనసు పొందలేడు. ఎలాగ మారు మనసు పొందాలో వారికి తెలియదు. తన సొంతగా ఇక్కడుండు కారణం తెలియదు. ఎందుకు ఇక్కడ ఉంటున్నాడో అది నీకు చెప్పలేదు. అయితే దేవుడు దానిని ఆ బిడ్డని ఇక్కడికి పంపాడు. లోకంలోని ఆ బిడ్డ వచ్చిన క్షణాన్నే యేసుక్రీస్తు రక్తం దాన్ని శుద్ధీకరిస్తున్నది. అది మంచి చెడుగులు ఎరిగే వయస్సు వచ్చే వరకు, తరువాత అది మంచి చెడుగులు గుర్తెరుగుతుంది. ఆ తర్వాత తాను చేసిన తప్పిదాల కొరకు, తాను ఎరిగిన వాటి కొరకు అది, అంటే ఆ బిడ్డ పశ్చాత్తాపడవలసి ఉంటున్నది. అవునది వాస్తవము. కాబట్టి కొందరు చిలకరిస్తారు. వారు పరలోకానికి వెళ్లరని అనుకుని ఆ విధముగా చిలకరిస్తారు. ఒక బోధం ఒకటి ఉన్నది. అది ఈ విధంగా చెప్పబడుతున్నది. పరిశుద్ధాత్మ పొందిన తల్లిదండ్రులకు బిడ్డ పుట్టినట్లయితే భలే, ఆ బిడ్డ పరలోకానికి వెళుతుంది అని అంటారు. అయితే అలా కాకపోతే దానికి ఇక్కడ లేదు. బిడ్డ ఇక్కడ లేనట్టే. అది ఖచ్చితంగా ఒక తప్పు. పరిశుద్ధాత్మ పొందిన తల్లిదండ్రుల యొక్క వ్యత్యాసం ఏంటి? అదంతా లైంగిక కోరిక ద్వారానే. బిడ్డ కూడా ఆ విధంగానే జన్మిస్తాడు. కాబట్టి అదంతా పాపముల బుట్టి అతిక్రమంలో రూపుదాల్చి అబద్ధములాడుతూ లోకములోకి వచ్చారు. అదంతా లేఖనముల పలుకులు అది అవుతున్నది. కాబట్టి అలాంటప్పుడు యేసుక్రీస్తు రక్తము కడిగి ఆ బిడ్డ కొరకు ఒక పాప ప్రాయశ్చిత్తార్థ బలి చేస్తున్నది. అది చనిపోయినట్లయితే దేవుని సన్నిధానంలోనికి నేరుగా వెళ్తున్నది. భయంకరమైన పాపపు తల్లిదండ్రులకు అది పుట్టినప్పటికీ, మంచి చెడుగులు ఎరిగే వయస్సు వచ్చే వరకు, ఆ తర్వాత అది ఏమి చేస్తున్నది? ఆ తర్వాత అందుకొరకై అది క్షమించబడవలసి ఉన్నది. ఆ తర్వాత తన స్వంత పశ్చాత్తాపం తాను చేయవలసి ఉంటున్నది. ఆ మార్గం వెళ్ళేటకు మనం యత్నం చేద్దాము. ఇక్కడ మందిరంలో ప్రపంచంలో నేను సిద్ధాంతాన్ని బోధించు ఒకే ఒక స్థలమై ఉన్నది మందిరం. ఇక్కడ ఈ మందిరంలో, ఎందుకంటే ఇది మన సంఘము కాబట్టి, ప్రజలను వరుసలో పెట్టుకై ఇక్కడ సిద్ధాంతాన్ని మనం బోధిస్తాము. మిగతా వారి వారి సంఘాల్లో వారేమి నమ్మారో అది బోధిస్తారు. వారు నా సహోదరులు. మేము కొంత తేడా కలిగి ఉండవచ్చును, అయినను మేమింకా సహోదరులమే. అయితే ఇక్కడ మందిరంలో లేఖన సంబంధమైన సిద్ధాంతం అని మేమేమి తలంచామో దాన్నే బోధిస్తాం. అక్కడ బిడ్డల ప్రతిష్ట అది చూస్తున్నాము. అది ప్రతిష్ట అని పిలుస్తున్నాము. ఇది బైబిల్ సమయంలో మాత్రమే మనం చూస్తున్నాం. లేదా క్రొత్త నిబంధనలో చిన్న పిల్లల గురించి ఎక్కడైనా ఉన్నట్లయితే, లేక ఏదైనా ప్రత్యేక సందర్భంలో క్రీస్తు చేసినట్లయితే, అది చిన్న బిడ్డలను ఆయన హస్తాల్లోకి తీసుకుని వారిని ఆశీర్వదించి చిన్న బిడ్డలను ఆటంకపరచక నా యొద్దకు రానియుడి, ఇలాంటి వారిది పరలోక రాజ్యము అని ఆయన చెప్పాడు. ఆయన వచ్చిన పని మనం సంపూర్తి చేయడం కొరకై, దాన్ని కొనసాగించడం కొరకై అది మనకు విడిచిపెట్టబడి ఉన్నది. కల్వరిలో ఆయన మరణము, ఆయన దేవుని యొద్ద నుండి వచ్చాను, లోకములో ఉండెను, లోకము నుండి దేవుని యొద్దకు వెళ్ళాను, పరిశుద్ధాత్మగా మరలి వచ్చి మనతో ఉండి, మనలో ఉండి, యుగ పర్యంతరం మనతో ఉండి, ఆయన భూమిపై ఉన్నప్పుడు ఏ పని చేశాడో ఆ పని చేయటానికి ఆయన సంఘములో చేయటకు పరిశుద్ధాత్మ రూపమున ఉన్నాడు. అందుకని మన పిల్లలను ఒకరి వెంట ఒకరిని వారికి ప్రార్థన చేయించుకొనుటకై, వారి మీద చేతులుంచి దేవునికి ప్రతిష్ఠించడం కొరకై దైవ సేవకుల యొద్దకు తీసుకుని వస్తాము. అది చెప్పుడుకు ఒక చిన్న పండుగ. బిడ్డల ఎడల మన ఎడల ప్రభు ఏమి చేశాడో దాన్ని కొనియాడటం కొరకే చిన్న పండుగ. మీకు చిన్న బిడ్డలు చిరకరించబడినట్లయితే, ఏ విధంగానైనా మీ సంఘంలో జరిగించబడినట్లయితే ఆలోచించేయండి. అందును గురించి వ్యతిరేకంగా మేమేమి చెప్పట్లేదు, సరేనా? అయితే లేఖన ప్రకారంగా యేసు తనకు తానుగా వారిని దీవించినది ఒక్క స్థలంలోనే మనం చూస్తున్నాము. ప్రభు చిత్తమైతే నేను చదువుతాను. ఇక్కడ వాక్యములో ఉన్నది మనం లూకాసు వార్తను చూస్తున్నాము, అది 10:13 అని అనుకుంటాను. తమ చిన్న బిడ్డలను ముట్టవలని కొందరు ఆయన దగ్గరకు వారిని తీసుకుని వచ్చారు. అయితే శిష్యులు వారిని తీసుకుని వచ్చిన వారిని గద్దించరి. యేసు అది చూచి కోపపడి, చిన్న బిడ్డలను నా ఎద్దుకు రానియుడి, వారిని ఆటంకపరచవద్దు, దేవుని రాజ్యము ఇలాంటి వారిది, చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యము నంగీకరింపని వాడు అందులో నింత మాత్రము ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని చెప్పి ఆ బిడ్డలను ఎత్తి కౌగిలించుకుని వారి మీద చేతులుంచి ఆశీర్వదించాను. అదెంతో రమ్యమైనదిగా లేదా? ఆయన చెప్పాడు, చిన్న బిడ్డలను నా ఎద్దుకు వచ్చుటకు ఆటంకపరచుకుని వారిని, అలాంటి చిన్న వారిని ఆటంకపు చేయవద్దు, వారిదే పరలోక రాజ్యము. ఆయన వారిని తన కవిడలోకి తీసుకుని ఆశీర్వదించాను. ఈ ఉదయం మనం ఎలా ప్రేమించాలి? యేసు వ్యక్తి రూపమున ఈ వేదికపై కూర్చున్నట్లయితే, ప్రభువా నా బిడ్డను ఆశీర్వదించవా అని చెప్పమా? మన యొక్క మానవ నేత్రాలు, మన హృదయాలు అది చూడటానికి ఆశపడతవి. అయితే ఎలాగైతేనేమి, ఆయన ఇక్కడ ఉన్నాడు, అది చేయుటకు ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చున్నాడు, మనం అది చేశాము. ఆయన గుర్తించులాగున ఆయన పంపిన వాణ్ణి మనం చేర్చుకున్నట్లయితే ఆయన పంపిన వాణిని మనం చేర్చుకున్నాం, అవునా? కనుక ఈ ఉదయం ఆయన ఇక్కడే ఉన్నాడు. సహోదరి గట్టి పియానో యుద్ధకు వచ్చి మనము తరచుగా పాడే పాత పాట, చిన్న బిడ్డలను యేసు వద్దకు తీసుకురండి అను పాట వాయించితే, అది పుస్తకంలో ఒక చోట ఉన్నదనుకుంటాను, చిన్న బిడ్డలను యేసు వద్దకు తీసుకురండి అన్నది ఉన్నదో లేదో. మరి నీకు ఒక బిడ్డ ఉన్నట్లయితే, ప్రతిష్ట చేయబడని చిన్న బిడ్డ ఉన్నట్లయితే, ఈ ఉదయం ఆ బిడ్డను ప్రతిష్ట చేయాలనుకున్నట్లయితే అది చేయటానికి మేము ఆనందిస్తున్నాము. ఇక్కడ ఈ భవనములో ఎవరైనా దైవసేవకులు ఉన్నట్లయితే, బోధకులు ఉన్నట్లయితే, మేము ఈ బిడ్డలను ప్రభువునకు ప్రతిష్ఠించినప్పుడు మీరు కూడా వచ్చి మాతో కలిసి ఇక్కడ నిలబడాలని ఆశపడుతున్నాం. మీరు వచ్చుటకు మేము సంతోషిస్తున్నాము. సరే, మంచిది. అది ఇక్కడ పుస్తకంలో ఉన్నదా సహోదరు నెవిల్? మీరు చూశారా అది ఇక్కడ ఉన్నదా? వారిని లోపలికి తీసుకురండి అను పాట ఎంతమందికి తెలుసు? మంచిది, మనం ఇప్పుడు పాడుదాం. తల్లులు తమ బిడ్డలను తీసుకుని వచ్చుండగా అందరూ కలిసి పాడుదాం. మంచిది, మంచిది. ఒక క్షణం మనం తల వంచుకుందాము. మా పరలోకపు తండ్రి, తల్లిదండ్రులు, నీ కరికరం చేత వారికి నీవు అనుగ్రహించిన తమ చిన్న బిడ్డలను తమ చంకల్లో ఎత్తుకుని ఈ ఉదయవేళ వేదిక యొద్ద నిలబడి ఉన్నారు. ప్రభువా, వారి కొరకై వారెంతో కృతజ్ఞులై ఉన్నారు. వారి ఉదయవేళ వారిని ప్రతిష్ట చేయించు కొరకై, వారి ప్రాణాలను నీకు అర్పణ చేయడం కొరకై నీ ఇంటిలోకి, ఇక్కడ వేదిక నొద్దకు వారిని తీసుకుని వచ్చున్నారు. నీవే అనుగ్రహించున్నావు దేవా, నీవే వారిని పోషించి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని మేము ప్రార్థన చేస్తున్నాము. వారిని నడిపించండి. కావలికాయు దేవుని దూతలు వారి నొక్కొక్కరిని కాపు కాయను కాక ఆయుష్కాలమంతా ఆనంద సంతోషాలు వారికి దయచేయండి. రేపు అనేది ఉన్నట్లయితే దేవుని యొక్క పురుషుడిగాను దేవుని యొక్క స్త్రీలుగాను వారిని చేయండి. దేవా, ఈ ఉదయం ఈ వేదిక చుట్టూ ఉన్న ఈ చిన్న బిడ్డల గుంపుల నుండి బౌద్ధికులను, ప్రవక్తలను, ఉపదేశకులను లేవదీయండి. మేము ముసలివారమై ముందుకు కదలలేకున్నప్పుడు మేము నిలబడి ఇక్కడ ఈ దినాన ఉన్నవారి వల్ల ప్రకటించబడు సువార్త వినటానికి మమ్ములను ఒకరు స్థలము నుండి స్థలమునకు నడిపేవలసి ఉన్నది. ప్రభువా, అనుగ్రహము చూపండి. ఇదంతా ముగించబడిన తర్వాత ఒక మహిమగల దినాన మా బ్రతుకులు ముగిసి వేదిక నొద్ద తల్లిదండ్రులు చేరి ఆ పురాతన యాకోబులే తన బిడ్డలను దీవించి కడవర దినాల్లో ఏమి జరుగునో అవి తెలియచే రీతిగా మేము ఉందుము కాక. ఆ తర్వాత పైకి చూచి, చూడు, నా వారితో నేను సమకూర్చబడ్డాను అని చెప్తాము. ఒక మహిమగల దినమున అతడు అతని కుమారులు శ్రేష్ఠమైన దేశంలో చేరుతారు. నా అంతము అతని అంతవలే ఉండకును కాక అని బిలాము చెప్పుట్లో అతిశయోక్తి లేదు. తండ్రి, ఈ యొక్క ఆశీర్వాదాలు నీవు తల్లిదండ్రుల మీద కృమరించమని ప్రార్థిస్తున్నాను. వారి మీద మా చేతులుంచాడికి మేము వెళుతున్నాము. ప్రభువా, దీనులమైన మమ్మలను ఈ భూమి మీద మానవులమైన మేము చిన్న బిడ్డలను మీ యొక్క నామమున దీవించుటయను ధన్యత కలిగి ఉండి అది మేము అడిగితే దయచేస్తావని మేము తెలుసుకునుట ఎంత అద్భుతకరము. మేము వారిని దీవించుటకై వెళ్ళచుండగా మేము వారిపై చేతులుంచి ఆయనకు అర్పణ చేయచుండగా సర్వాధికారియు అదృశ్యుడగు వ్యక్తియు అయిన ఆయన యేసు ప్రతి బిడ్డను దీవించుడు కాక ఆయన నామమున మేమిది అడుగుచున్నాము. ఆమేన్. సహోదరు గ్లీన్ ఫ్లాంక్ ప్రభుకు అతని సమర్పణ చేయుటకు అతనికి ముగ్గురు బిడ్డలున్నారు. దక్షిణ దేశంలో ఆ దూరణ పాతదైన గది ఒకటి ఉన్నది. నీకు ఈ బిడ్డను నీవు నాకు వాగ్దానం చేశావు తండ్రి. నీ ఆశీర్వాదాలు ఈ బిడ్డపై నిన్ను కాక. జోసెఫ్, నా బిడ్డ, దేవునికి నిన్ను నేను ఇచ్చుచున్నాను. నీ యొక్క జీవితము ఆశీర్వాదమై నిన్ను కాక. జోసెఫ్, నీ ఒక ప్రవక్తవై ఉందువు కాక. దేవుని కృప నీ మీద ఉండును కాక. నీ తండ్రి యొక్క దేవుడు ప్రభుని యేసుక్రీస్తు నిన్ను నిరంతరము దీవించును కాక. నీ జీవితము ఇతరులకు ఆశీర్వాదమును కాక. యేసుక్రీస్తు నామమున నీ అతను ఆశీర్వదిస్తున్నాను. ఆమేన్. చిన్న బిడ్డలను ప్రేమించండి. చిన్నవాడిని గురించిన ఒక విషయం, ప్రతి ఒక్క తల్లి తన బిడ్డ దీవించబడాలని కోరుతుంది. ఆ విధముగానే మన యొక్క పరలోకపు తండ్రి పెద్దలైన మన యెడల ఈ ఉదయం ఆశ కలిగి ఉంటున్నాడు. మనం ఒక్కొక్కరము దీవించబడాలని ఆయన కోరుతున్నాడు. మన ముందు ఆయన ఒకటి పెడుతున్నాడు, చేతులు చాచి ఇలా చెప్పాలని, నీవు నా బిడ్డను ఆశీర్వదించాలని నేను కోరుతున్నాను. ఆయన ఆశ్చర్యకరుడు కాదా? కనుక అలాంటి దయగల పరలోకపు తండ్రిని మనము అభినందించగలము. చూడండి, చిన్న బిడ్డల గుర్చి ఆశీర్వాదాల గుర్చి నేను రోజు లేఖనాల్లో నుండి పాత నిబంధనలో ఒక చోట నేను చదువుతున్నాను. అదెంతో గంభీరమైన విషయం. నిజంగా తీసి చదువుటకు నేనెంతో అభినందిస్తున్నాను. ఇక్కడే అది ఉన్నది. దేవుడు నీకు తోడయ్యున్నాడు. నీ హృదయంలో ఉన్నదంతయు చేయమని దావీదుతో నతానీయులు అన్నాడు. చూశారా, నీ హృదయంలో ఏమున్నదో అది చేయి. అనేక సార్లు నేను ఇది గమనిస్తూ ఉంటాను. క్రైస్తవ స్నేహితుడా, నేనేమి చెప్పాలో అది తెలియకుండానే నేను మాట్లాడతాను మరియు అదే జరిగి ఉండుట నేను చూశాను. నీవేం చెప్తున్నావు? ఒకసారి అది ఈ విధంగా చెప్పబడుతున్నది. యేసు కొండపై నుండి దిగివస్తున్నాడు. ఆకులు మాత్రమే ఉండి మరేమీ లేని చెట్టును ఆయన చూశాడు. దాని మీద ఫలాలు లేవు. ఆయన అన్నాడు, ఏ మనుషుడు ఇక ఎన్నడూ నీ ఫలములు తినకూడదు అని చెప్పాడు. ఆ మరుసటి రోజున వారు దాటి వెళ్తున్నప్పుడు అపోస్తలు ఆకులు రాలిపోయిండడు చూశారు. ఎంత త్వరగా ఆ చెట్టు ఎండిపోయినదో చూడు అని అతడు అన్నాడు. యేసు చెప్పాడు, దేవునిది విశ్వాసముంచుడి. మీరు ప్రార్థించినప్పుడు మీరు ఏమి అడుగుతారో అవి పొంది ఉన్నామని నమ్ముడి. నీవు ఏమి అడుగుతావో నీవు అడిగినది నీవు పొందుకుంటావు. అది ఆలోచించు. బహుశా ఈ రోజు గొప్ప దేవుని పరిశుద్ధాత్మ వేదిక యొద్ద నిలబడి ఉన్నాడు. అది అలంకరించమని అవసరం లేదు. ఏ పెద్ద విశాలమైన స్థలము అది కానవసరం లేదు. యాకోబు ఒకసారి ఒక రాయి తీసుకుని తన తలగడగా పెట్టుకున్నాడు. అది ఈ రోజుకు సహా ఒక స్టోన్ ఆఫ్ స్కోన్ రాయిగా గుర్తించబడినది. లేదా స్కోన్ అనే రాయి లోకమందు గల్లైన వారు ఇంకా ఆ రాయి చుట్టూ చేరుకుంటున్నారు. ఎందుకంటే ఈ రాయి శిఖరాన రాజులు ప్రారంభోత్సవం అగుట కొరకై కేవలము మూలరాయి అక్కడ పడి ఉన్నది. బేతేలు ఒకదాని మీద ఒకటి పెట్టబడిన రాళ్ల కుప్ప. అది దేవుని యొక్క ఇల్లు అయిపోయినది, ఆయన నివాసస్థలమైనది, నివాస స్థలమైపోయినది. ఇది దేవుని ఇల్లు తప్ప మరొకటి కాదు అని యాకోబు చెప్పాడు. ఒకదాని మీద ఒక రాయి పడి ఉన్న రాళ్ల కుప్ప అది. పెద్ద పెద్ద విషయాలు తీసుకునేది కాదు అది. అది నమ్ముటకు విశ్వాసాన్ని, సామాన్యతను తీసుకునేది. అది తీసుకునేది అదే. అది తయారు చేసేది అదే. కాలం త్వరితంగా గతిస్తుందని ఎరిగిన వారమై, సంఘములో ఎక్కువ గుంపు ఉండినప్పుడు వేడిగా ఉండునని ఎరిగిన వారమై, మిమ్మల్ని ఎక్కువసేపు ఉంచడానికి ప్రయత్నం చేయను. కాబట్టి ఒక చిన్న పాఠ్యాంశాన్ని గుర్చి ఏ ఉదయం కొన్ని క్షణాలు మీతో మాట్లాడతాను. అది మీకు ఉపయుక్తమవుతుందని నా నమ్మకం. నేను ఇల్లు విడిచిపెట్టక ముందు మూడు నాలుగు చిన్న విషయాలు రాసుకున్నాను. నేను అక్కడికి చేరుకున్న తర్వాత నేను ఏమి మాట్లాడవాలని ప్రభువు కోరుతాడునని నేను ఎదురు చూస్తానని నేను చెప్పాను. ఇక్కడ నేను ఆరు చిన్న విషయాలను, చిన్న అంశాలు రాసుకున్నాను. నేను ఒకటి రాసుకుని ఈ విధంగా నా జేబులో పెట్టుకుంటాను. నేను తలంచాను. నేను వేదిక ఎదుగు చేరిన తర్వాత నేను మాట్లాడటానికి ఆయన నాకు ఒకటి చెప్పవచ్చు అని అనుకుంటాను. అప్పుడు నేను అక్కడున్నప్పుడు ఎంత దూరాన ఉన్నానో అంత దూరాన నేనున్నాను. కాబట్టి ఎలాగైతే నేను ఇక్కడ లేఖనం చదువుతాను. అది గ్రహించడానికి ప్రభువు మనకు సహాయం చేయను కాక. పరిశుద్ధ లూకా సువార్త 14:31 నుండి ఆరంభిద్దాం. మరియు ఏ రాజైనను మరొక రాజుతో యుద్ధం చేయబోతున్నప్పుడు తన మీదకి 20,000 మందితో వచ్చువానిని 10,000 మందితో ఎదిరింప శక్తి తనకు కలదో లేదో అని కూర్చుండి మొదట ఆలోచింపడా? శక్తి లేని ఎడలా అతనికను దూరముగా ఉన్నప్పుడే రాయభారము పంపి సమాధానము చేసుకున్న చూచును కదా? ఆ ప్రకారమే మీలో మీరు జాగ్రత్తగా గమనించాలని నేను కోరుతున్నాను. మొట్టమొదట ఆయన చెప్పాడు, అది ఒక ఉపమానము. ఆయన చెప్పాడు, ఒక రాజు వస్తున్నాడు, అతనికి 20,000 మంది సైనికులున్నారు. ఈ రాజు అతని ఎదుర్కొనబోతున్నాడు. ఇతనికైతే కేవలం 10,000 మంది సైనికులున్నారు. కనుక మొదట అతను కూర్చొని అతను చేయగలుగుటకు అతను సంసిద్ధమా లేదా అని అడగాలి. మంచిది. ఆ ప్రకారమే మీలో తనకు కలిగినంతయు విడిచిపెట్టనివాడు నా శిష్యుడు కానేరడు. చూశారా? ఈ వాక్యానికి ప్రభు ఆయన ఆశీర్వాదం తొడు చేయును కాక. మనము ఇప్పుడు ఒక క్షణం తల వంచుకుందాము. మా పరలోకపు తండ్రి, సమస్తమును ఎరిగిన వాడవు నీవే. మనుషుని వ్యక్తిత్వాన్ని నీవు లెక్క చేయవు. ఎందుకనగా నీవు మనిషిని జ్ఞాపకం చేసుకుంటూ వాడు ఏ పాటివాడు? నీవు మానవుని నిర్మించావు. అతడు కేవలం పొలములోని గడ్డి పువ్వు వంటి వాడు. ఏ రోజు అతడు అందంగా ఉంటాడు, రేపు అతను నరకబడి పొయ్యిలో వేయబడతాడు, అతడు వడిపోతాడు. నీవు ఈ దినాన మాయల జాలిపరచమని, జాలి కనపరచమని, మేము ప్రతి ఒక్కరూ ఈ దినాన లెక్కలో ఇన్నిటకు చూడమని కోరుతున్నాము. మేమిక్కడ దిద్దుబాటు గృహములో ఉన్నాము. మేము ఏ విధముగా జీవించాలో నేర్చుకుంటానికి మేము ఇక్కడ ఉన్నాము. ఓ నిత్యుడగు దేవా, ఈ దినాన వాక్యం నుండి అది వచ్చుండుగాక. అనేక మంది నీ బిడ్డలు చేరుకున్నారు. అనేక మంది సంవత్సరాల తరబడిగా నీ బిడ్డలై ఉంటున్నారు. అయితే మేమందరము నేర్చుకుంటానికి, తెలుసుకుంటానికి దేవుని ఇంటికి వచ్చి ఉన్నాము. నేను నీ యొక్క సేవకుడును. నిన్ను గురించి ఎక్కువగా నేర్చుకుంటానికి ఆశపడుతున్నాను. సువార్త యొక్క ఆత్మ ప్రేరేపణను మా అందరి మీదకి తీసుకురమ్మని, నీ సేవకునిపైకి తెమ్మని నేను నీకు ప్రార్థన చేస్తున్నాను. నీ యొక్క సన్నిధి ఈ భవనములో మమ్మల్ని ఉత్తేజపరచడం ద్వారా మేమెంతో అధికులమై పోతాము. మేము విడిచిపోతున్నప్పుడు శ్రేష్టమైన నీ సేవకులు మేము కావాలని మా హృదయాల్లో ఆశ కలిగి ఉంటాము. మేము ఇక్కడ ఉండుట అది మాకు ఉపయోగమవుతున్నది. ఓ కనికరముల దేవా, నీ కుమారుని యేసు నామములో ఈ ఆశీర్వాదాలు మాకు దయచేయండి. ఆమేన్. ఇప్పుడు మనం చదివిన వాక్యమును వాక్యానికి ప్రభుత్వ ఆశీర్వాదములు తొడు చేయను కాక. ఏ ఉదయం లాలన చేయు ఆత్మలు లేదా దేవుని యొక్క వాక్యము అను పాఠ్యాంశాన్ని తీసుకోవాలని ఆశపడుతున్నాను. ఒక వింతైన అంశం అనవచ్చు, అయితే అది మందిరంలో ఉంటున్నది. గత ఆదివారం ఉదయం నేను సువార్త సునాదమును గుర్చి మాట్లాడి ఉంటుని గత బుధవారం రాత్రి నేను తన తల మీద ఫలకము కలిగి ఉన్న స్త్రీని గురించి నేను మాట్లాడాను. ఆమె తన నానిమలోని ఒక బిల్లను పోగొట్టుకున్నది. భర్త రాకముందే దాన్ని వెతికి కనుగొంటానికై ఆమె ఇల్లు వచ్చి ప్రయత్నం చేస్తున్నది. ఆమె తూర్పు దేశం స్త్రీకి పోలికై ఉంటున్నది. అది కనుగొంటానికై వచ్చినది. ఆమె సంఘానికి పోలిక. ఒక వివాహపు గురుతు చేతికి కట్టుకునేవారు కాదు. అది 9 బిల్లలు కలిగిన వెండి నాణ్యమై నుదుట భాగాన పెట్టుకుంటారు. ఒక స్త్రీ వేష్యైపోతే వారు ఒక వెండి బిల్లను తీసి ఆమె వేష్య అని చూయిస్తారు. కనుక ఈ స్త్రీ ఒక బిల్లను పోగొట్టుకున్నది. ఒక వేష్య కాదు. అయితే ఆ భర్త దూర ప్రాంతానికి వెళ్లిపోగా ఆ నాణ్యము లేక ఆ బిల్లను కనుగొని ఆమె ఆ బిల్లల గల ఫలకములు పెట్టుకుంటుకై ఆమె తాపత్రయపడుతుంది. ఎందుకంటే ఆమె భర్త వచ్చినప్పుడు ఆమె వ్యభిచారములో పట్టుబడినదిగా అతను అనుకుంటాడు. కాబట్టి తద్వారా వారి గృహమునకు విభేదాలు వస్తువే కనుక. అది కొద్ది నిమిషాలు నేను సంఘానికి సరిపోల్చాను. అనేకమైన గొప్ప విషయాలు పోగొట్టుకుంటున్న కుర్చీ. ఇది తండ్రి వచ్చుటకు సమయం ఇది. కాబట్టి మనము వాటిపై వేటాడాలి. లాలన చేయు ఆత్మల గురించి నేను మాట్లాడ ఆశపడుతున్నాను. అది వాస్తవంగా దయ్యపు శాస్త్రము అని బిరుదు ఇవ్వబడుతుంది. ఈ రోజుల్లో మీరు దయ్యాల గురించి ఎంతో వినియుంటారు. అయితే వాటి నుండి ఏ విధంగా తప్పించుకోవాలో కొద్దిగానే వినియుంటారు. దయ్యాలు ఉన్నవని మనందరికీ బాగా తెలుసు. అయితే తర్వాత విషయం వాటి నుండి మనం ఎలా తప్పించుకోవాలి. దేవుని యొక్క కృపచేత ఈ విషయాలను అనగా దయ్యాలను సంధించడంలో ఎంతో తరుణము గలవాడినై అనుదిన జీవితములో వేదికల వద్ద వాటిని కలుసుకుంటూ ఏ ఉదయం లేఖములోకి చూచి అవేంటో తెలుసుకోవాలనుకుంటున్నాను. స్వస్థత కుడికల్లో ఎల్లప్పుడూ కూడా స్వస్థత పక్షంగా దానిని మనం వినియోగించాము. క్యాన్సర్, కణితి, కంటి బొరజబ్బు, క్షయవ్యాధి అవన్నీ కూడా ప్రకృతి సంబంధమైనవి కావు. అవి అప్రకృతమైనవి. అవి దయ్యాలు. లేఖనము దాని వివరంగా తెలుపుతున్నది. అయితే అవి శరీరంలోని దయ్యాలు. క్యాన్సర్ వల్లే ఉబ్బుడులు, అందులో ప్రాణం ఉంటున్నది. దాని యొక్క ప్రాణం దయ్యం. కంటి పొరలు, క్షయవ్యాధి వ్యాపకము మొదలగు వ్యాధులు దయ్యాలు. అది భౌతిక రూపము. ఇప్పుడు ఈ ఉదయం వేళ ప్రాణములో ఆత్మ రూపముతో ఉన్న దయ్యాలను గుర్చి మనం మాట్లాడుకోబోతున్నాము. శరీరంలో ఎలాగో అవి ఉంటావో ప్రాణములు కూడా అవి ఉంటవి. ప్రజల శరీరంలో క్యాన్సర్ గాను మరొక రోగముగాను అవి ఉన్నవి. మనము తప్పక ఒప్పుకొనవలసి ఉంటున్నది. ఈ మధ్యనే క్యాన్సర్ 4వ పొర లేక పరిమాణం ఆ వ్యాధిని ప్రకటించబడినది. అది మరి యొక్క పొర లేక పరిమాణం. నిజం, అది దయ్యపు శాస్త్రము. ప్రతి ఒక్క వ్యాధి కూడా 4వ పొరలోనే ఉంటున్నది లేక ఆ పరిమాణంలోనే దాని యొక్క ఆరంభము. శరీరంలో క్యాన్సర్ లేదా ప్రాణంలో క్యాన్సర్ దయ్యం ఏ స్థలానికైనా రాగలదు. చాలా మంది ప్రజలు చాలా సార్లు మంచి తలంపులతోనే ఉంటారు. మంచివారే చాలా సార్లు వారు కలిగి ఉన్న చిన్న వేదాంతపైనే ఆధారపడతారు లేదా బాల్యం నుండి వారికి నేర్పించబడిన వాటి మీదనే ఆధారపడతారు. ఆయనను వారి ఉనికిలో వారి ప్రాణములో సరైనది కాదేదో అది కలిగి ఉంటారు. ఈ ఉదయం అనేక మంది ఇక్కడ ఉన్న మీరు క్రైస్తవులు ఎక్కడ కూడా ఎక్కడ కూడుకుంటారో వారిలో ఆ ఆత్మలు కలిగి ఉన్న ప్రజలు ఉండుట నీవు చూస్తావంటకు సందేహము ఏమీ లేదు. అది కోరదగినది కాదు. అవి వారికి అవసరం లేదు. వారంటారు, హో నేను అబద్ధమాట విడిచిపెడితే, నేను దురాశను విడిచిపెడితే, నేను అది ఇది విడిచిపెడితే అవి దయ్యాలే. అనేక సార్లు అవి భక్తి రూపంలో వస్తుంటవి. ఆదివారం బడి సమయంలో ఉపదేశం చేసేటప్పుడు కనుక మనం ఇందులో చూద్దాం. అనేక పర్యాలలో అవి భక్తి రూపంలో వస్తుంటవి. లేఖనాల్లో ఒకప్పుడు యెహోషాపాతు అన్న భక్తిగల యెహోషాపాతు అనే ఒక భక్తిగల మనిషిడు ఉన్నాడు. అతని గొప్పవాడు. అతని ఇంకొక రాజులకు వెళ్లాడు. అతని ఇస్రాయెల్ రాజు యెహోషాపాతు యూదారాజు. అతను ఇస్రాయెల్ రాజైన అహోబునకు వెళ్లాడు. వారందరూ ఒకరినొకరు ముడివేసుకుని ఉన్నారు. రామోత్ గిలాదు మీద యుద్ధం చేయుటకై వారు ఒకరితో ఒకరు సంధి చేసుకున్నారు. మొదటిగా ప్రార్థించకుండా వారు అది చేశారు. ఓ ప్రజలు గుర్తిరిగితే ఎంత బాగుంటుంది, ఓ కర్ణము చేత నేను ఈ ఉదయవేళ వచ్చి నేను విదేశాలకు వెళ్ళటను కూర్చి నన్ను జ్ఞాపకం చేసుకోమని మిమ్మల్ని అడిగినది. అన్నిటిలోనూ ప్రార్థన చేయండి. గత దినాన్న ఒకరు వచ్చి నన్ను అడిగారు, సహోదర బ్రహాం, ఈ విషయం చేయటం నీవు తప్పని అనుకుంటున్నావా? నే అన్నాను, ఎందుకు నీవు ప్రశ్నిస్తున్నావు? చూడు, నీ మనసులో ప్రశ్న ఉంటే అది అలాగే వదిలిపెట్టు, అది చేయనే వద్దు, దానితోనే ఉండు. ఏదైనా చేయడానికి నువ్వు ఆరంభిస్తే అది మంచా చెడా అని ప్రశ్న వస్తే దానికి దూరంగా ఉండు, అది చేయటకు ప్రయత్నం చేయవద్దు. అప్పుడు నీవు మంచి అని నీవు అర్థం చేసుకుంటావు. ప్రప్రదంగా ప్రతిదీ ప్రార్థనా పూర్వకంగా ఆలోచించవలసి ఉన్నది. మొదట ఆయన నీతిని రాజ్యమును వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడను. ఈ ఉదయం నేను మన నిశ్చయంగా తెలియజేస్తున్నాను, స్త్రీ గాని పురుషుడు గాని దేవుని దృష్టికి సంపూర్ణమైనదిగా వారి యొక్క పురాణము, వారి ఆలోచన, వారి యొక్క అభిమతము తీసుకురాబడితే ఏ సంఘమున్నదో ఆ సంఘాలన్నిటిలో అది శక్తివంతమైన సంఘం అవుతున్నది. భౌతికమైన దాన్ని గుర్చి కొద్ది క్షణాలు గమనిద్దాం. సంవత్సరాల తరబడిగా లై డిటెక్టర్ అంటే అబద్ధమును పరిశోధించు సాధనం మన వద్ద ఉన్నది. నీ ముంజే మీద దాన్ని నువ్వు పెట్టు, వారి నుదుట అడ్డంగా ఉంచు. నీవే అక్కడ ఉంచి సత్యమును ఎలాగో అలాగే అబద్ధమును తెచ్చునట్లు ప్రయత్నం చేయి. అది ప్రతిసారి కూడా ప్రతికూలమైన దాన్ని వ్రాస్తుంది లేక హాజరుపరుస్తుంది. ఎందుకంటే మానవుడు అబద్ధమాటకు నిర్మించబడలేదు. అబద్ధం అనేది మోసకరమైనది, కఠినమైనది, కీడు సంబంధమైనది. ఒక అబద్ధికుడు నా యొద్ద ఉండడు కంటే ఒక త్రాగుబోతును ఏనాడైనా నా యొద్ద ఉంచుకుంటాను. గమనిస్తున్నారా? ఒక అబద్ధికుడు, నీ శరీరము అబద్ధమాటకు నిర్మితమైనది. నీవెంతటి పాపమైనప్పటికీ నీవు ఇంకా ఒక పడిపోయిన దేవుని బిడ్డవై ఉన్నావు. ఈ రోజు ఈ పట్టణంలో నీవెంతటి భీకరమైన వ్యక్తివి. నీవు పాపముతో ఉండటకు దేవుడు ఇష్టపడడు. నీవు ఆయన కుమారుడు, కుమార్తెము కావాలని ఆయన కోరుతాడు. నీవు ఆయన సారూప్యమందు చేయబడ్డావు. అయితే నీవు దాన్ని చేయడానికి పాపమే కారణమవుతున్నది. నీవెంతగా అనుకరణ చేయటకు ప్రయత్నం చేసినప్పటికీ, అబద్ధాన్ని నిజము చేయటకు యత్నము చేసినప్పటికీ, అది అబద్ధమని రుజువు చేయటకు వారి యొద్ద శాస్త్రీయమైన ఆయుధం ఉన్నది. నీవు అనుకున్నంత అమాయకత్వంతో నీవు చెప్పగలవు దానిని. అయితే అది ఇంకా వ్యతిరేకతనే రిజిస్టర్ చేస్తుంది. ఎందుకనగా మానవుని లోపల ఒక ఉపమన సాక్షి, సబ్కాన్షియస్ ఉన్నది. ఆ ఉపమన సాక్షికి సత్యం అంటే ఏదో తెలుసు. నీవిక్కడ బయట ఏమి చెప్పినప్పటికీ ఆ ఉపమన సాక్షికి అది అబద్ధమని తెలుసు. అది ఉపమన సాక్షి ముద్రనే అవుతున్నది. కాబట్టి ఒక పురుషుడు గాని ఒక స్త్రీ గాని వారు తలంపులు కలిగినట్లయితే వారికి సాక్ష్యము, వారి జీవితము దేవునితో వరుస కాబడితే ఆమేన్. పరిశుద్ధాత్మక కాలువ లేక దాని దారి దేవునితో సంపూర్తిగా ఒకటైతే ఏం జరుగుతుంది? ఒక స్త్రీ ఒక పురుషుడు ఎవరైనా ఏకీభవిస్తే వారి హృదయంలో నుండి స్వాతంత్రత, వారి అంతరంగంలో నుండి విశ్వాసము నివసిస్తవి. అనేక మంది బలిపీఠం యొక్క ప్రార్థన చేయించుకుంటూ వస్తారు. వారికి జ్ఞాన సంబంధమైన విశ్వాసమున్నది. వారు జ్ఞానయుక్తమైన విశ్వాసం వలన పాపములు ఒప్పుకొని సంఘంలో చేర్చబడతారు. దాన్ని వారితో మనసులో నమ్ముతారు. వారిది నమ్ముతారు ఎందుకంటే వారు అది విన్నారు కనుక. వారిది నమ్ముతారు ఎందుకంటే మంచి యోచన కాబట్టి. అయితే అది అది కాదు. దేవుడు చూచినది ఆయనని జ్ఞానయుక్తమైన విశ్వాసాన్ని చూడడు. ఆయన హృదయాన్ని చూస్తాడు. ఎక్కడ ఆయన నివాసం చేస్తాడో అదే ఆ స్థలము, దానిని చూస్తాడు. అది నీ హృదయంలో వచ్చినదైతే అప్పుడవన్నీ సాధ్యమే. నీ ఒప్పుకోలు నీ బ్రతుకును తెలుపుతున్నది. నీ ఒప్పుకోలు ఏదో అంత పెద్దగా నీ బ్రతుకు పలుకుతున్నది. అయితే నీ ఒప్పుకోలు ఒకటి చెబితే నీ జీవితం ఇంకోటి జీవిస్తే ఎక్కడేదో ఒక లోటు ఉన్నది. అది ఎందుకనగా నీవు జ్ఞానయుక్తమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నావు. అది నీ హృదయం వచ్చిన విశ్వాసం కాదు. అయితే బయట ఇక్కడ దేవుని జ్ఞానాన్ని కలిగి ఉన్నది. అయితే లోపల దయ్యపు అనుమానం ఉన్నది. నేను దైవిక స్వస్థత నమ్ముతున్నాను, అయితే అది నాకు కాదు. చూశారా? అది అలాగేమో, అయితే అది నేను నమ్మను. అర్థం చేసుకున్నారా? బయట అవును అని నీవు చెప్తావు, లోపల నీ మనస్సాక్షి కాదు అని చెప్తుంది. అదే పరిశోధన వస్తువు అది సరికాదు అని రుజువు చేస్తున్నది. గమనించండి, ఈ యొక్క రాజులు వారు బయలుదేరక ముందు యెహోషాపాతు అహాబుతో సంధి చేయక ముందు అతడు ఇలా చెప్పవలసి ఉండేను, మనము కలిసి ప్రార్థన చేద్దాం, ప్రభు యొక్క చిత్తం ఏదో తెలుసుకుందాం అని. ఒక బోధకుని నాకివ్వు, ఒక క్రైస్తవుని నాకివ్వు, ఒక క్రైస్తవ గృహిణి నాకివ్వు, ఒక వ్యవసాయకు నాకివ్వు, ఒక కార్ఖానా పనివారి నాకివ్వు. వారంతా ప్రతి దానిలో దేవునికి ప్రథమ స్థానం ఇచ్చేవారు కావాలి. దయ్యం అంతా అతని మీద పెట్టినప్పటికీ అతడు విజయశీలుడు మనుషుడు అవుతాడు. నేను మీకు చూపించగలను, అతడు దేవుని మొదట వెతుకుతాడు. కనుక మొదట ఆయన మనకు ఉండాలి. అయితే వారు అది చేయలేదు. వారందరూ కలగలపై పోయారు. ఎందుకంటే అహాబుకు కాంతివంతమైన గొప్ప రాజ్యం ఉన్నది కాబట్టి. అతడు ఎన్నెన్నో పనులు చేశాడు. అతనికి తన సొంత అలంకారాలున్నవి, ఎంతో ఎంతో బంగారం వెండి ఉన్నవి. అయినప్పటికీ ఒక అవిశ్వాసి అతడు. ఈనాడు ప్రపంచం ఆ విధంగా ఉన్నది. అక్కడే అమెరికా ఈరోజు ఉన్నది, అక్కడే ఈరోజు సంఘాలు ఉన్నవి. ఏనాడు కట్టినటువంటి ఉత్తమమైన ఆలయాలు మనం కట్టాము, ఎన్నడూ లేనటువంటి ఉన్నతమైన నునుపు తేలిన పండితులు మనము కలిగి ఉన్నాము. మనకు ఉన్నతమైన వేదాంతం బోధించబడుతున్నది. దేవదూతల వలె పాటలు పాడుటకు నేర్పుచున్నారు. అయినప్పటికీ ఎక్కడో ఒక చోట బలహీనత ఉన్నది, ఒక బలహీనత ఉన్నది. ఎందుకంటే మనిషి సిద్ధాంతాల ప్రకారము వారు వెళ్లిపోతున్నారు. తిరిగి వాక్యమునకు వచ్చుటకు బదులుగా లాలన చేయు ఆత్మలు లోకమును పోయిన వాటిని చేయుటకు వారు ప్రయత్నం చేస్తున్నారు. హాలీవుడ్ వలె కాంతివంతమైన దీపాలు పెట్టడానికి వారు ప్రయత్నిస్తున్నారు. గద్దెనలిక్కడే ఒక ప్రఖ్యాతి గాంచిన సంఘశాఖ కాన్సాస్ సిటీలో ఉన్న ఫుల్ గాస్పెల్ మండలము, క్షమించండి, డెన్వర్ లో ఉన్నది. $1 మిలియన్ ఆలయాన్ని కడుతున్నారు. అదే సంఘశాఖల్లో ఉన్నటువంటి వారు వేల కొలది మిషనరీలు సువార్తను అనుయోధకు తీసుకురావడానికి 50 సెంట్ల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ రోజు మనకి ఏమి కావాలి? ఒక సేవా దృక్పథం కలిగి దేవుడు పంపించిన పరిశుద్ధాత్మల జన్మించిన ఉద్యమం కావాలి. అలాంటి వారికి దేవుని తృష్ణ కలిగి అడవుల్లోకి వెళ్లిపోయి ఒకటి చేయగలుగుతారు. పెద్ద అందమైన మందిరాలు కట్టి ఇతరుల కంటే ఘనంగా ప్రకాశించాలని అనుకునే బదులు లోకంలో మనకు ఒక పెద్ద ఆలయంలో కూర్చుని మానవ సిద్ధాంత మానవ కల్పిత పదలతో తిమ్మిరెక్కిరి పోవుట కంటే పరిశుద్ధాత్మ స్వాతంత్ర్యము దేవుని ప్రేమతో మండుతున్న హృదయాలు కలిగిన వారితో అది బాధ్యమైన పెంటకుపై అయినా ఆ సేవా సదస్సులో నేను కూర్చుని ఆరాధన చేస్తాను. మనకి ఈరోజు కదలించే ఉద్యమం మనకు కావాలి. తిరిగి సత్యమునకు, తిరిగి దేవుని యొద్దకు వెళ్దాం. వరకు వెళ్లిన తర్వాత కొద్ది సమయం దాటిన తర్వాత యెహోషాపాతు తనకు తొలగేలా అనుకున్నాడు. సరే, దీన్ని గుర్చి ప్రభుత్వం మనం సంప్రదిద్దాం. అతడు అన్నాడు, మంచిది. అహాబు చేశాడు. అతడు పంపించి 400 మంది తర్పీత పొందిన మంచి బోధకులను సమకూర్చాడు. అతడి వారిని అందరినీ అక్కడికి పంపించి వీరందరూ ప్రవచించువారు అని చెప్పాడు. వారందరూ వారి ఇంద్రజాలానికి వెళ్లిపోయారు. వారు పిలువబడుచున్నారు. వారు చెప్పారు, అవును, నీవు అక్కడకు సమాధానముతో వెళ్ళు, ప్రభు నీతో ఉండును. ఈ 400 మంది వారు సమాధానంతో వెళ్లవచ్చునని సాక్ష్యమిచ్చిన తర్వాత యెహోషాపాతు ఎరిగిన వాడే, మీరు గ్రహించారా, గమనిస్తున్నారా, ఆ నీతిమంతుని హృదయ తరంగాలలో ఉప్పు వేసిన ఊరగాయలు అంటింతలో ఒక చోట ఉన్నట్టుగా అతనికి ఒకటి చెప్పబడినది, తప్పొకటి ఉన్నది. అహాబు చెప్పాడు, ఒకే మనస్సు కలిగిన 400 మంది మనకిక్కడ ఉన్నారు. ప్రతి ఒక్కరూ వారిలో వెళ్ళు, ప్రభునితో ఉంటాడు అని చెప్తున్నారు. అయితే యెహోషాపాతు ఇంకొకరు లేరా అని అడిగాడు. అతను చెప్పాడు, మంచిది, మనకు దేశంలోనే ఉన్నత శ్రేణికి చెందిన విద్యావంతులైన వారు 400 మంది ఉండగా మరికొరతో మనకు పనేంటి, వెళ్ళు అని వారందరూ చెప్తున్నారు. అది జ్ఞానయుక్తమైనది. అయితే యెహోషాపాతు హృదయాంతరంగంలో ఒకటేదో తప్పున్నదని అతనికి తెలుసు. అతను చెప్పాడు, మాకు మరొకడు ఉన్నాడు, అతడు మిఖాయి, అయితే నేను అతను ద్వేషిస్తున్నాను అన్నాడు. అతడు ఎప్పుడు కూడా ఒక కిడునే చెప్తుంటాడు. తనది కాని వాటిలో తటాలన చొరవ చేసుకుంటాడు. అతడు సంఘాలను మొదలగు వాటిని హీనపరుస్తాడు అని చెప్పాడు. నే అతను ద్వేషిస్తాను చెప్పాడు. వెళ్ళు, తీసుకురా, అతనేం చెప్తాడో చూద్దాం. మిఖాయి వచ్చాడు. వారు చెప్పారు, చూడు, మిగతా వారు ఏమి చెప్పారో అదే నీవు చెప్పాలి సుమా. అది ఇక్కడే. అతడు చెప్పాడు, దేవుడు ఏమి చెప్తాడో అదే చెప్తాను. ఆమేన్. మీ ప్రవక్తలు ఏమి చెప్పారని కాదు, ఇది ఏమి చెప్పినది కాదు, నీ సంఘం ఏమి చెప్పినది అది కాదు, వారు చెప్పారని కాదు, దేవుడు ఏమి చెప్తాడో అదే చెప్తాను. దేవుడు నా పెదవులపై పెడతాడు, ఆయన చెప్పినదే నేను చెప్తాను. ఈ రోజు మనకేమి కావలసి ఉన్నది? దేవుడు ఏమి చెప్తాడో అదే చెప్పినటువంటి అనేక మంది మిఖాయిలు మనకు కావాలి. గమనించండి, వారు తన ఇక్కడ తీసుకుని వచ్చారు. ఆ రాత్రి నాకు ఇవ్వండి అని అతను చెప్పాడు, సమయం ఇవ్వండి అని చెప్పాడు. కాబట్టి ఆ రాత్రి దేవుడు అతన్ని కలుసుకున్నాడు. మరుసటి రోజు ఉదయం అతను వచ్చాడు. ఇద్దరు రాజులు ద్వారం మీద కూర్చున్నారు. అతను చెప్పాడు, వెళ్ళు చెప్పాడు ఇలాగా వెళ్ళు. అయితే మళ్ళా చెప్పాడు, ఇశ్రాయేలు కాపరి లేని గొర్రెల వలె చెదరినుడు నేను చూశాను. కాబట్టి ఈ ఒక్క బోధకుని యొద్దకు ఆ వస్త్ర అలంకరణతో ఉన్న వారందరూ వెళ్లి తటాల నోటి మీద దెబ్బ కొట్టారు. నా యొద్దు నుండి దేవుని ఆత్మ వెళ్లిపోయినప్పుడు ఏ దారి అది అని అడిగాడు. నీవు తిరిగి వచ్చినప్పుడు నీవు తెలుసుకుంటావు అని అన్నాడు. అవును అతను అన్నాడు, విను ఇక్కడ. అతడు చెప్పాడు, మేము దేవుని సేవకులం, మేము 400 మందివి, నీవు ఒక్కడివే. అయితే మీకా అన్నాడు, మీ ఇరకాటం ఎక్కడ ఉన్నదో నేను చెప్తాను. అమేన్ అతను చెప్పాడు, నేను దర్శనాన్ని చూశాను. అమేన్, దేవుడు ఆయన సింహాసనమైన కూర్చుని ఉండి నేను చూశాను. ఆకాశ సైన్యం ఆయన చుట్టూ ఉండి నేను చూశాను. ఈ మనుషుడిపై దేవుని వాక్యము అతడు చేసిన దాన్ని బట్టి దేవుని వాక్యము ఏ శాపాలు పలికినదో మాకు తెలుసు. దేవుడు శపించిన దాన్ని నీవు దీవించలేవు, లేదా దేవుడు దీవించిన దాన్ని సాతాను శపించలేడు. అది ఒక వ్యక్తిగత వ్యవహారం. నీవెంతటి పేదవని బుద్ధిహీనుడని కాదు, నీవెంతటి అవిద్యాపరుడువని పామడువని కాదు. దేవుడు ఏది ఆశీర్వదిస్తే అది ఆశీర్వదించబడుతున్నది, దేవుడు ఏది శపిస్తాడో అది శపించబడుతున్నది. ఏది మంచిది ఏది చెడు అను వ్యత్యాసం ఎరుగుటే మీకాయ మంచి చెడు ఎరిగి ఉన్నాడు. ఆ బోధకులతో ఉన్నది ప్రభు కాదని అతనికి తెలుసు. సరే, ఆ బోధకుల సంగతి ఏంటి? గమనించు, వారు ఏమి చేశారు? వారు అందంగా వస్త్రాలు ధరించుకున్నారు, వారు తృప్తిగా భుజించారు, వారి వారి యొక్క విందులకు వచ్చారు, వారి ఇరుగుపొరు వారితో వారి సొంత వేదాంతం, వారి ఇరుగు వరకు వారు ఆ స్థలాలకు వారు వచ్చారు. బైబిల్ తెలుపుతున్నది, మీకాయ దర్శనాన్ని చూస్తున్నప్పుడు దేవుడు ఇలాగూ అడిగాడు, ఎవరు మీలో వెళ్లి అహాబును మోసపరుస్తారు? ఒక అబద్ధ ఆత్మ వచ్చి నేను అక్కడికి వెళ్లిపోయి అహాబును అతని బోధకుల ద్వారా లాలన చేస్తాను. దేవుని వాక్యము నెరవేర్పు జరుగుటకు అహాబు అక్కడికి వెళ్ళినట్లుగా. ఈ రోజు చాలా మంది ప్రజలు వింటున్నారు, ఆదివారం బడి నేను అది ప్రేమిస్తాను. చూడు, ఈ రోజు దేవుని వాక్యము తీసుకుంటకు బదులుగా అనేక మంది లాలన చేయు ఆత్మలను ఆలకిస్తారు. ఆత్మలు లోకములు ఉన్నవి, అవి దయ్యాలు, అవి స్థలాలకు వెళ్తవి, మనుషుల మధ్యకు సేవకుల మధ్యకు చేరుకుంటవి, సంఘ సభ్యుల మధ్యకు వెళ్తవి, అవి మంచి వారి యొద్దకు వెళ్తుంటవి, వారి మధ్యకు అవి మట్టుమాయలు చేరుకొనకై వస్తుంటవి, అవి వాక్యమునకు వ్యతిరేకమైనవి చేస్తవి, వాక్యమునకు వ్యతిరేకమైన బోధలు చెప్తవి, అలాంటివి అవలంబిస్తవి. ఈరోజు దైవ సేవకులు తమ సంఘములో సభ్యులు పేకాట ఆడుటకు అనుమతిస్తారు. ఇది కథలకు మాత్రమే కాదు, అనేక మంది ప్రొటెస్టెంట్లు అవి చేస్తున్నారు. ప్రత్యామ్నాయ కార్యాలు చేయుటకు వారు ప్రయత్నిస్తారు, కృత ప్రణాళికలను దత్తం చేయుటకు వారు ప్రయత్నిస్తారు, పరిశుద్ధాత్మ స్థానములో విద్యను దత్తం చేయుటకు ప్రయత్నిస్తారు. నీవెన్నడూ అది చేయలేవు. నీ మనుషుడు ఎంతటి విద్యావంతుడినప్పటికీ అతనిని విద్యావంతుడిగా చేయుట మంచి పనే అని అనుకుంటాను. అయితే దానితో అతడు పరిశుద్ధాత్మను పొందనట్లయితే అతని విద్య అతనికేమీ మేలు చేయదు. పరిశుద్ధాత్మిక నాయకత్వాన్ని విద్య ఏనాడు తీసుకోలేదు. అమేన్. గమనించండి, దీనికి బదులుగా అనగా పరిశుద్ధాత్మక బదులు పాతకాలపు మన అనుభవం మాదిరిగా కరస్పర్శ చేయుటకు కూర్పు చేశారు. ఈనాడు సంఘాలు నవనాగ్రత చెందిపోయినవి. వారు వెళ్లిపోయి వారి సహవాసానికి గుర్తుగా తమ కుడి చేయి ఇస్తారు, అవి వారు కోరుకున్నట్లు చేస్తారు. అయితే పాతకాలంలో బెంచీలో కూర్చుని ఏడ్చేవారు, దేవునితో సరి చేసుకోమని పాపులను పిలిచినప్పుడు ఏడ్చువారు, ఆ స్థానాన్ని వారు తీసుకోలేరు. అవునా? ఈరోజు దేవుని దశంభాగాన్ని తీసుకున్న స్థానాన్ని వారు ఆక్రమించడానికి ప్రయత్నం చేస్తున్నారు, ఒక దాని చేర్చుటకు ప్రయత్నం చేస్తున్నారు, కొత్తదిగా చేయటకు ప్రయత్నాలు చేస్తున్నారు. వెళ్తారు, సంఘములో బొంకో ఆటలు లాటరీలు వేస్తారు. లాటరీ దేవుని దశంభాగ స్థానాన్ని ఎన్నడూ స్వీకరించలేదు. వెందులు చేయటం, దుప్పట్లు అమ్ముట, విహార యాత్రలు ఏర్పాటు చేయుట, వివిధ అప్పులు తీర్చుటకు డబ్బులు ఖర్చుట దేవునిత్యమైన దశభాగము. కానుకల స్థానాన్ని పొందుకోలేదు, అదెన్నడూ చేయదు. అయినప్పటికీ అది చేటుకై మనం ప్రయత్నిస్తున్నాము. ఏంటది? అది లాలన ఆత్మలు వచ్చుట, దేవుని వాక్యానికి బదులుగా ప్రత్యామముగా ఒకటి చేర్చుట, దేవుని వాక్యములకు బదులు అనేది దేవునికి లేదు. అది నిత్యమైనది, నిరంతరం ఉండేది. విశ్వాసానికి బదులు చేయటం దేవుని యొద్ద ఏమీ లేదు. విశ్వాసమునికి బదులు ఏమీ లేదు. నిరీక్షణ విశ్వాసమునికి స్థానాన్ని తీసుకోలేదు. విశ్వాసం ఉంటున్నదే, అది ఒంటరిగానే ఉంటున్నది. నిరీక్షణ ఎన్నడూ ఆ స్థానాన్ని తీసుకోదు. విశ్వాసం అనేది నిరీక్షించబడి వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యమైనవి ఉన్నటువంటి రుజువై ఉన్నది. అవునా? నిరీక్షణ అనేది ఒకటి, విశ్వాసం అన్నది మరొకటి. నిరీక్షణ అందుకై నిరీక్షిస్తుంది, విశ్వాసము దాన్ని కలిగి ఉంటున్నది. ఒకటి జ్ఞానయుక్తమైన విశ్వాసము, మరొకటి దేవుని యొద్ద నుండి వచ్చు దేవుని నేరుగా వచ్చిన ప్రత్యక్షత. అది దాని స్థానాన్ని తీసుకోలేదు. మనం ప్రయత్నం చేస్తున్నాము, అయితే మనం ఇక కలుపులు చేస్తున్నాము. ఒక మిషనరీని పంపుటకు బదులు మనం పెద్ద మందిరాన్ని కడుతున్నాము. మరొక ప్రత్యామ్నాయము, ఒక మందిరాన్ని కట్టడానికి యేసు ఎవరిని ఎన్నడూ నియమించలేదు. అది బైబిల్ గ్రంథములో నియమించబడలేదు. సెమినరీలు పెడుతున్నాము, అవి మిషనరీ స్థానాన్ని స్వీకరిస్తున్నవి. సెమినరీని స్థాపించమని యేసు ఎన్నడూ చెప్పలేదు. అవన్నీ మంచివే, బెజ్యా ఆ స్థానం తీసుకున్నట్టుకై అది ఎన్నడూ చేయదు. యేసు యొక్క ఆజ్ఞే సర్వలోకమునికి వెళ్లి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుమని, యుగ పర్యంతరము కూడా. కాబట్టి ఈ ప్రత్యామ్నాయములన్నీ నిజమైన ఒకదాని స్థానాన్ని తీసుకోలేవు. నిన్నటి దినాన ఈ ప్రత్యామ్నాయం యొక్క అనుభవం నాకు కలిగినది. నాకు మొదట పన్ను నొప్పి వచ్చి నా అనుభవం కలిగినది, పళ్ళు లాగవలసి వచ్చినది. ఈ రోజు ఉదయం ఆ పన్ను వలె ఉన్నదానని ఆ స్థలంలో నేను పెట్టుకున్నాను. నేను గట్టిగా మాట్లాడలేను, అది నిజమైన దాని స్థానాన్ని ఏనాడు తీసుకోలేదు. లేదండి, నేను ఒక మనిషిని కర్రతోనూ సున్నపు ముద్దతోనూ చేసి అతనికి బట్టలు తొడుగు, నీవి ఏమేమి చేయాలనుకుంటావో అవన్నీ అతనికి తగిలే, అతనికి ఎటువంటి క్షణం లేదు, మనస్సాక్షి లేదు. ఏ నిజమైన పురుషుని యొక్క స్థానాన్ని అతను తీసుకోలేడు. మోసపూరితమైన మారు మనస్సు ఆ విధంగా వచ్చి నేను సంఘంలో చేరాను, నేను బాగుగా ఉంటాను అని చెప్తాడు. అది ఈనాడు కూడా నిజమైన పాతకాలపు నడవడిని దేవుడు పంపిన పరిశుద్ధాత్మ మారు మనస్సు కలిగిన మార్పు చెందిన హృదయం కలిగిన స్థానాన్ని అది తీసుకోలేదు, అది చేయలేదు. ఎందుకంటే అందులో ప్రాణం లేదు, ప్రాణం ఇవ్వటానికి అతనిలో ఏమీ లేదు. ఇక్కడే కొంచెం కాలం కిందట ఒక గొప్ప శిల్పకారుని నేను చూశాను. నా భావం ఈ మోషే బొమ్మను తయారు చేసిన వారిని, ఇప్పుడు అతని పేరు నేను చెప్పలేను. అతడు గ్రీకు చిత్రకారుడు, అతడి ప్రాణాన్నే ధరపోశాడు. అది అతను పూర్తి చేసిన తర్వాత అదెంతో సంపూర్ణమైనదని అతను తలంచి మోషే విగ్రహాన్ని గురించి తను తన్మయుడైపోయి దాని ముఖాల యొద్ద కొట్టాడు. మోషే మాట్లాడు అని అన్నాడు. అది ఎంతగానో నిజమైనదిగా కనిపించినది, అదెంతో రూపుదిద్దుకున్నది, మోషే వలె కనిపించినంతగా చక్కగా ఉన్నది. అతని తలంపుల్లో తాను తలంచాడు, శృతితో కొట్టి దానికి భావన కలుగు చేయవచ్చు కదా అని అనుకున్నాడు. సంఘం యొక్క మనస్సులో పెడుతున్నాను, నీవెంతగా ప్రత్యామ్నాయం చేయి, నీ సంఘ సభికుల సంఖ్య ఎంత పెద్దది కాని, నీ పాటలు నీవెంత చక్కగా పాడని, నీ సభ్యులు ఎంత మంచి బట్టలు ధరించని, నీవు అది ఇది ఇంకొకటి ఎంతగా కలిగినప్పటికీ నీవు బాధు భావోద్రేకము కలిగి ఉండి ఇంకేమైనా చేయి. సంఘంలోకి క్రీస్తు పరిశుద్ధాత్మ రూపం వచ్చే వరకు జీవం యొక్క స్థానాన్ని అది పొందలేదు. తిరిగి జన్మించిన నూతన అనుభవాన్ని అది ఇచ్చును. దేవుని వాక్యముక స్థానాన్ని అది పొందుకోలేదు. దేవుని వాక్యమే నిత్యము నిలుచును. మిఖాయి వాక్యాన్ని కలిగి ఉన్నాడు, అతనికి వాక్యమున్నదని తెలుసును. వ్రాత రూపకమైన వాక్యాన్ని అతను కలిగి ఉన్నాడు, అది దర్శనము ద్వారా కూడా అతను కలిగి ఉన్నాడు. ఆయన వాక్యమున్న దేవుడు ఏమి చెప్పాడో అతనికి తెలుసు. దర్శనము ద్వారా దేవుడు ఏమి చెప్పి ఉన్నాడో అది అతనికి తెలుసు. అవి రెండు ఒక చోటకు వచ్చినవి, అది సత్యమని అతనికి తెలుసును. అందువలన అతడు భయపడలేదు. అయితే ఈనాడు లాలన చేయు ఆత్మలు ఏమి చేస్తున్నవో చూడు. అనేక మంది సంఘ సభ్యులను చేయుట, మంచి సంఘ సభ్యులుగా చేయుట, పాతకాల పరిశుద్ధాత్మ బోధలకు అది అడ్డుగడిలను పెట్టినది. అది ఒకరితో ఒకరు సంక్షేమ కార్యక్రమాలు పెట్టుకుంటకు అది అనుమతించినది. ఆ పునాది పైన ఆ బేస్మెంట్ పైన కార్డులు అనుకోవడానికి అనుమతించినది. ఎక్కడైతే పరిశుద్ధాత్మ అనుభవంకై ప్రార్థించారో ఆ మేడగది అనుభవానికి అదెన్నడూ ప్రత్యామ్నాయము కాలేదు. అది స్త్రీలు కలిసి వచ్చి తమాషాలు చేయటం, బుద్ధిహీనమైన కార్యాలు చేయటము. అలాంటివి అది ప్రార్థనా కూటమి యొక్క స్థానాన్ని తీసుకోలేదు. స్త్రీలు వారికి ఇష్టపచ్చుట్టు వెళ్తారు, ఈనాటి వస్త్రధారణ చేస్తారు, అది హీనం. సహోదరు నేవిల్ చేసిన హెచ్చరిక నేను విన్నాను అన్నాడు. ఈ దిక్కుమాలిన అమెరికా ప్రజలు చెప్పాడు ఇలాగూ, ఈ దిక్కుమాలిన అమెరికా ప్రజలు వారి బట్టలన్నీ విదేశాలకు పంపించారు. మంచిది, లోపల వస్త్రాలతో వారు నడిచి వెళ్తుంటారు. మంచిది, వారు వాటిని మిషనరీలకు ఇవ్వవలసినది ఉన్నది. ఎందుకంటే ఇతర దేశాల్లో ఉన్న ప్రజలు అన్నిలు వాటిని ధరిస్తున్నారు, ఇక్కడ ప్రజలు అవి లేకుండా ఉంటున్నారు, అవి ఇష్టపడినట్లుగా కనిపిస్తున్నారు. నేను మీకు చెప్తాను, ఒకటి తరుమరైపోయినది, అది ఏదనగా ప్రభు అయిన యేసుక్రీస్తుకి స్వార్త. దయ్యాలు నీ బట్టలను తీసివేసేది. తన బట్టలు చెప్పుకునేవాడు బైబిల్ గ్రంథంలో ఒకరు తప్ప మరెక్కరు ఎవరూ లేరు. అతడు దయ్యములో పట్టినవాడు. ఈ రోజు అతడు సౌమ్యతతో వస్తున్నాడు. సాంఘికమైన వాడి వలె, మంచి వారి వలె, అన్ని బాగున్న వాడి వలె వచ్చుచున్నాడు. అది చల్లని వాతావరణం. నీ బట్టలు తీసివేస్తే నిన్నది చల్లగా చేస్తుంది. పరుషులు అదుగో అలాంటి వేరే స్థలాల్లోకి క్రిందకు పైకి సగం దేహము కప్పుకొని నడుస్తున్నారు. స్త్రీలు కూడా అలాగే. ఇకని కుక్కలకున్నంత గౌరవం కూడా లేనంతగా మీకు ఒకరి ఎడల ఒకరికి గౌరవాలు లేవు. ఏంటి విషయం? నిన్ను గాయపరచాలని కాదు. ఏంటి సంగతి? అది దయ్యం పట్టిన స్థితి అని అది మాత్రం నీకు చెప్తున్నాను. అది బాగా ఉంది అని నీతో చెప్తున్న లాలన ఆత్మలను నీవు ఆలకిస్తున్నావు. అయితే అది అబద్ధం. ఒక గోధుమ గింజ గోధుమనే పుచ్చుతుంది. నీవు క్రైస్తవుడు అయితే నీవది చేయవు, నీవది చేయలేవు, నీవు అసలు చేయనే లేవు. నీవు జ్ఞానయుక్తమైన విశ్వాసాన్ని కలిగి ఉండి సోదరుడు అబ్రహాం నేను బైబిల్ నమ్ముతున్నాను అని చెప్తావు. నీవు నమ్మట్లేదని నీ జీవితం తెలియజేస్తున్నది. ఆమేన్. లోలను చేయు ఆత్మలు దానికి విరుద్ధం దేవుని యొక్క వాక్యము. అతను ఎక్కడికి నిలబడి ఉన్నాడు అతనికి తెలుసు. మీకాయ చేశాడు. అతను దేవుని వాక్యమును కలిగి ఉన్నాడు. అతను ప్రజల పలుకుబడి లేనివాడు. అతడు సత్యములు చెప్పాడు కాబట్టి ఎవరు అతను ఇష్టపడేవారు కాదు. వారు ఈ బోధకులను ఇష్టపడినట్లుగా. మరొక విషయం నేను నమ్ముతున్నాను, ఆలోచన చేస్తున్నాను, ఏ పురుషుడికైనా ఏ స్త్రీకైనా దేవునితో అనుభవము కలిగినట్లయితే తప్పక ఉద్రేకాన్ని కలిగి ఉంటారు. నే అది నమ్ముతున్నాను. అవునా? అయితే అదేంటో తెలుసా? పరిశుద్ధాత్మకు బదులుగా వారు ఉబలాటాన్ని స్వీకరించారు. వారు పెద్ద శబ్దం చేస్తారు. అందులో ఏమీ ఉండదు. నీవెంత పరిశుద్ధంగా జీవించగలవో అంత పరిశుద్ధంగా జీవించు. ఆ తర్వాత నీవు బాగుంటావు. ఉద్రేకాలు లేక ఉత్తేజాలు నిజంగా మంచివే. శరీర పరిశ్రమ కొంచెం మాత్రమే ఉపయుక్తమవుతున్నది. అయితే లాలన చేయు ఆత్మలు పరిశుద్ధ గొప్ప ప్రజల్లోకి పేరుకున్నవి. కేవలము వారి పైన ఉండి, ఎందుకనగా వారు కేకలు పెడతారు లేక వారు నాట్యం చేయగలరు. ఎందుకంటే వారు ఉల్లాసం తెచ్చుకుంటారు. అవి వారిని పట్టుకున్నవి. ఆ బోధకులందరికి ప్రవక్తలకు ప్రధానైన ఆ వృద్ధుడు తాను నిజంగా నిజమే అనుకున్నాడు. అతడు రెండు దతల కొమ్మలు తయారు చేయించి అదంతా నాట్యం చేసి పెద్ద అల్లకలోలం చేశాడు. అతడు మరొక అశ్వరు సైన్యమును దేశం నుండి పరదోలబోతున్నాడు. అయితే అది అబద్ధం. దేవుని వాక్యానికి దేవుని వాక్యం వ్యత్యాసంగా చెప్పినది. ఆమేన్. గమనిస్తున్నారా? నీ భావోద్రేకం మంచిదే. దాని వెలకాల నిజమైన భావోద్రేకం ఉన్నట్లయితే నిజమైన భావోద్రేకము నీ ఉద్రేకాన్ని కదిలింపచేస్తున్నది. దావీదు ప్రభు ఇద్దరు నాట్యం చేశాడు. అతని భార్య అతని చూచి నవ్వినది. దేవుడు ఆకాశం నుంచి తొంగి చూశాడు. దావీదు నా ఇష్టానుసరైన మనుష్యుడు అని ఆయన చెప్పాడు. అయితే అతని అభిరుచులు మంచివే, అతని జీవితం మంచిదే. దాని వెనకాల ఏదో మన ఉద్రేకపూరితమైన మన ఉద్రేకమైనంత మాత్రాన మనం రక్షించబడతామని అనుకోవద్దు. మనం మందిరానికి వెళ్తున్నందు కనుక మనం రక్షించబడ్డామని అనుకోవద్దు. ఓ లాలన చేయు ఆత్మలను నమ్మవద్దు. ఒక నిజమైన దేవుని ఆత్మ, ఒక నిజమైన దేవుని వాక్యము, అది దేవుని సత్యమై ఉంటుంది. అది దేవుని యొక్క విత్తనము. నీ జీవితంలో దేవుణ్ణే ఉత్పత్తి చేస్తున్నది. భక్తిగాను పరిశుద్ధంగాను భయభక్తులతో అనేక మందిలో ఉద్రేకాలను మనం చూస్తున్నాము. అవి ముచ్చట్లు చాడీలు చెప్పడము, రకరకాలైన భక్తిహీనమైన విషయాలు చేయడము. సహోదరుడా, అది సంఘములో సల్ఫ్యూరిక్ యాసిడ్, గంధకపు ఆమ్లం అవుతున్నది. అది దయ్యపు శక్తి. ఒకరినొకరు కూడుకొని స్త్రీ పురుషులు ఆత్మ ఇది సరికాదు, అది సరికాదు, అది మంచిది కాదు అని చెప్పి నెట్టివేటుకు ప్రయత్నం చేస్తున్నది. నీవు దాన్ని తనివి కొడితే 10 సార్లలో 9 సార్లు అదే వ్యక్తి కదలిక చేస్తాడు. అది మంచిది కాదు. ఆమేన్. సహోదరులలో కలహాన్ని దేవుడు ద్వేషిస్తాడు. భక్తి మర్యాదలతో ఉండు, పరిశుద్ధంగా ఉండు, దేవుని ప్రేమించు, ఆయన ప్రక్క నిలబడు. బైబిల్తో నీ బ్రతుకు భాగము కలిగినంత వరకు హృదయ శుద్ధితో కలుషము లేని స్థలంపులతో నీ సహోదరుని ఎడల ప్రేమతో దేవుని రాజ్యము కట్టబడుటకు నీ శక్తి కొలది సకారము చేయి. మంచి చేయిచు, మంచిగా వస్త్రాలు ధరిస్తావు, మంచిగా జీవిస్తావు, మంచిగా మాట్లాడతావు, మంచి స్థలాలకు వెళ్తావు. అప్పుడు నీవు కోరినవన్నీ ఉద్రేకాలను నీవు కలిగి ఉంటావు. ప్రతి ఒక్కరు కూడా అది నమ్ముతారు. యేసు చెప్పాడు, మీరు లోకానికి ఉప్పై ఉన్నారని. ఉప్పు నిస్సారమైతే అది మరి దేని వల్ల సారం పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబట్టుకే కదా. మీరు కేవలం ఉప్పైనంత మాత్రాన ఏం ఉపయోగం లేదు. అయితే అందులో సారమును మీరు కలిగినట్లయితే లోకము దప్పికొంటుంది. నువ్వు ఉప్పైతే వారు దప్పికి కలిగి ఉంటారు. అయ్యయ్యో, లాలనుచే ఆత్మల వెళుతున్నవి, దయ్యాలు మారు వేషం వేసుకుని ఉన్నవి. చూడు, మనం ఆఖరి దినాల్లో ఉన్నాము, మనం కడవరి కాలంలో ఉన్నాము. లోకము తన సరస్సు భాగానికి వచ్చినది. ఎలానగా, పుండు ఏదో ఒక రోజున చితుకుపోయినట్లుగా, దాని మీద నుండి దాన్ని మొన ఎగిరిపడినట్లు. అది చేరిపోయినది, ఎటువంటి పూతమందు దాన్ని స్వస్థపరచలేదు. అది ఔషధాన్ని తిరస్కరించినది, అవి చికిత్సను తిరస్కరించినవి. నీ ఒక పుండు లేచుట తీసుకో. నీవు పెన్సిలిన్ తీసుకోకపోతే, దాని మాన్పిట కొరకై ఏదో ఒకటి తీసుకోకపోతే అది పెరిగి పెద్దదై పగిలిపోతున్నది. అదే లోకమునకు జరిగినది. అవి ఆరంభమైనవి, క్రిందికి పోతున్నవి. వారు గంభీరమైన పెద్ద ఆలోచనలో పడిపోయారు. అప్పుడు ఆత్మల వచ్చి ప్రజలకు ఇది అది ఇంకేదో చెప్పటకు ప్రారంభించినవి. మనం 900 ఇంకా మరెన్నో ఎక్కువగా సంఘర్షకలై విడిపోయినవి. ప్రతి ఒక్కరూ ఒక ప్రత్యేకమైన దృక్పథములు కలిగి ఉంటున్నారు. వారు చెప్తారు, మేము దీన్ని నమ్ముతున్నాము, కాల వ్యవధి అదంతా మేము నమ్ముతున్నాము. పరిశుద్ధాత్మ వచ్చుటకు వారు అనుమతి ఇవ్వరు. సరైన మార్గము వారికి ఉండదు. కేకలు పెట్టు వారిని దేవుడు కొందరిని కలిగి ఉంటాడు. ఆ తర్వాత ప్రతి ఒక్కరూ కేకలు పెట్టబడినది, కేకలు పెడతారు. కొందరు భాషలు మాట్లాడేవారి వారికి ఉన్నారు. తర్వాత ప్రతి ఒక్కరూ భాషలతో మాట్లాడవలసి ఉన్నది. వారంతా ఇలాగే ఉంటారు. అది ఎంతవరకు తయారగునంత అనగా, ఎంతవరకు అనగా, లాలన ఆత్మల చేత, లాలన ప్రజల చేత అనగా వంచన ప్రజల చేత. దేవుడు అందులో లేనప్పటికీ ఈ ఉద్రేకాలను చేయు ప్రజలను కలిగి సంపూర్తిగా కలుషితమై పోయినది అది. ఆ తర్వాత వారు వెళ్లిపోయి వారు ఏ విధంగా జీవించాలో ఆ విధంగానే జీవిస్తారు. ఆ తర్వాత దాన్ని క్రైస్తవుడు అని పిలుస్తాడు. లోకము కూర్చొని ముందుకు చూస్తూ, అటు చూడు, నేను వారి వలనే మంచిగా ఉన్నాను. గత రాత్రి ఒక పందిని గూర్చి ఒక పాపిని గూర్చి చెప్పినట్లుగా, పాపి పాపే, అతన్ని పునరుద్ధరించడానికి ప్రయత్నము చేయకు. అది ఇది అని అతనికి చెప్పుడుకు ప్రయత్నము చేయవద్దు. అతడు ఆరంభంలోనే పాపి, అతడు ఆరంభంలోనే పంది. వ్యత్యాసం అనేది అతనికి తెలియదు. అతడు చలనచిత్రాలకే వెళ్తే ఆదివారం వెళ్తాడు, బాల్ గేమ్స్ కు వెళ్తాడు, ఇవన్నీ చేస్తాడు. ఆరంభం నుండి అతడు పాపే. అతనికి స్వభావం పందిలాంటిది. ఆ ముసలిదైన పంది తన ముక్కును పెంట కుప్పల గుచ్చి దానిలోని విత్తనాన్ని తింటున్నది. అదంతా తింటున్నది. అది పంది, దాని నీవు నిందించలేవు. అది పంది. పాపులు ఆ విధంగా ఉంటారు. అయితే వెళ్లిపోయి నీకు నీవు క్రైస్తవునిగా పిలుచుకుంటావు, దాంతో కలిసి నీ ముక్కు గుచ్చుతావు. కనుక దానికంటే నీవు బాగుపడ్డది ఏమీ లేదు. అయితే నీవింకా చెడిపోతావు. దాని నుండి బయటికి రా. లోకము దాని దారిని అది వదిలేసాయి, వదిలేసాయి. దాన్ని వదిలిపెట్టక నీవు ఎలాగా అనుమతిస్తావు? అనేక మంది ఈ దినాన తిరుగుతూ ఉన్నారు. సోహరు బ్రహ్మ ఎలాగ వదిలిపెట్టాలి అని అంటారు. వదిలిపెట్టుట అనుదాని మీద నీవెంతో వేదాంతం వినియుంటావు. చాలా మంది ప్రజలు చెమట పట్టంతగా పనిచేస్తారు, వదిలిపెట్టడానికి అనుమతిస్తారు. అనేక మంది వచ్చి ఇలాగంటారు, నేను 40 ఉపవాసం ఉండబోతున్నాను, కనుక నేను ఒకటి చేయగలను. 40 ఉపవాసం నీకు అవసరం లేదు. దయ్య పనులు లోకం నీలో నుండి వదిలిపెట్టు, మరియు దేవుని వాక్యమును నీ హృదయంలోనికి తీసుకో. అది నీవు ఎలాగూ చేయాలో బోధింపడవలసి ఉన్నది. నీవు క్రిందకి పైకి ఎగిరి అది నీవు చేయనవసరం లేదు. నీవు 40 ఉపవాసం చేయనవసరం లేదు. సర్వశక్తిమంతుడైన దేవునికి నీ హృదయాన్ని సమర్పించడం ద్వారా నీవది చేయి. ఒక చిన్న బిడ్డ వలె నా చిన్న బిడ్డ ఆ వెనకాల ఉండి నేను గమనించాను. ఏ ఉదయం తన తల్లి చొక్కాయి తొడుకటకు ప్రయత్నించినది. అతనికి తన చిన్న చెయ్యి చొక్కాయి చేతిలో పెట్టాలనుకుంటున్నాడు. అతని ముంజేయిని అందులో పెట్టలేకపోయాడు. ఎలాగతనికి తెలుసు? నీవు అతని చిన్న చెయ్యి పెట్టించుటకు నేర్పించవలసి ఉన్నది. అతని చెయ్యి అందులో, అతని ముంజేయి అందులో పెట్టాలనుకుంటున్నాడు. అయితే దాన్ని అలా కొడుతూ ఉన్నాడు. ఆ చొక్కాయి చేయి రంధ్రంలో అతడు పెట్టలేడు. చేయి రంధ్రంలో అంటే అది అతనికి దగ్గర లేదని అతనికి తెలుసు. ఇది నీకు తెలుసా? నీవింకా చడీలు చెప్తూ అబద్ధాలు ఆడుతూ ప్రతిదీ చేస్తున్నప్పుడు నీవింకా దేవునితో సరిలేవని నీకు తెలుసా? నీవు సరిగా దేవునితో ఉండలేవు. నీవెన్ని మందిరాలకు సంబంధించిన వాడవైనను నాకు లెక్కలేదు. నీ ప్రాణం మారు మనసు పొందే వరకు నీవు అలాగుంటావు. సహోదరుడా, అది పాతకాలపు అలవాటు. అయితే అది కరగబెడుతున్నది, నీ ప్రాణములో రసాన్ని పోస్తున్నది. అవును, చేయి పెట్టడానికి అతను ప్రయత్నం చేస్తున్నాడు. అతని చేయి అందులో ఏ విధంగా పెట్టవలనో అది చూయించటకు ఒకరు కావలసి ఉన్నది. ఆ తర్వాత అతని చేయి అందులో ఆ జాకెట్ లో పెట్టిన తర్వాత అది సరి అని అప్పుడు తెలుసుకుంటాడు. ఆ విధంగా ఉంటుంది ప్రతి తిరిగి జన్మించిన క్రైస్తవుని యొక్క బ్రతుకు. అతను నిజంగా దేవుని యొద్దకు వచ్చినట్లయితే దేవుని వాక్యముతో అతని జీవితాన్ని అతడు కనిపెడతాడు. దానిలోని ప్రతి ముక్కతో అతడు జోడు కావాలని అతడు గ్రహిస్తాడు. అతడు దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, సాత్వికము, బలము, విశ్వాసము, ప్రేమ, సంతోషము, సమాధానాన్ని కలిగి ఉంటాడు. గందరగోళంలో ఉన్న సముద్రం వలె అటు ఇటు కొట్టబడడు. ప్రతి చిన్న విషయానికి అతడు బాధపడడు. అతడు ఇక్కడ అక్కడ ఎగరడు. సీసా మీద బిరడా మహాసముద్రములో గాలి తుఫానుకు ఎగిన రీతిగా ఎగరడు. అతని కూర్చుంటాడు. అతని హృదయము పవిత్రంగా ఉంటున్నది. అతని తలంపులు పవిత్రంగా ఉంటవి. అతని అభిరుచులు పవిత్రంగా ఉంటవి. అతని మనుగడలు సరి అవుతవి. దేవుని యొక్క వాక్యముతో అతడు సరిగా ఉన్నాడని అతనికి తెలుసును. నరకమంతా కూడా అతని కదిలించలేదు. దేవుని యొక్క వాక్యము చేత అతడు సరళంగా ఉంటాడు. అతనికి దైవిక ప్రేమ ఉంటుంది. హృదయంలో నిర్మలత ఉంటున్నది. ప్రతి స్త్రీ ఎడలా, ప్రతి పురుషుని ఎడలా నిర్మల హృదయం కలిగి ఉంటాడు అతడు. లోక కార్యకలాపాల నుండి అతడు తప్పుకుంటాడు. అవి అతనికి మృతమైనవి. అవి అతనికి ఇంకా అవసరం లేదు. ఎందుకని? పరిశుద్ధాత్మ పొందిన ఒక బాలికకు నీచమైన వస్త్రాలు ధరింపచేయలేవు. దేని కొరకు ఆమెను బయటికి తీసుకుని రాలేవు. అవునండి, ఆమె తప్పుడుగా ఉన్నది అన్ని వెళ్లి చెప్పనవసరం లేదు. ఎందుకంటే ఆమె నిన్ను నమ్మదు. ఎందుకంటే ఆమెకు తెలిసినది అదే. అదే ఆమె ఆనందం. అవన్నీ ఆ స్త్రీ పెట్టుకుని సాయంకాలం బయటికి వచ్చి ప్రభుత్వ కార్యాలయం నుండి తన సొంత పురుషులు ఇంటికి వచ్చినప్పుడు దొడ్డిలోనున్న గడ్డిని కోయ్, అది నిజం కాదా చెప్పండి. స్త్రీలేని మీరు చెడ్డవారని అనుకుని నేను చెప్పట్లేదు. మీరు అవినీతి పరులని నేను చెప్పట్లేదు. అయితే సహోదరి, నీవు గ్రహించట్లేదు. అపవిత్రాత్మ నిన్ను పట్టుకున్నదని నీవు గ్రహించట్లేదు. దేని కొరకు నీవు అది చేస్తున్నావు? అది చల్లగా ఉండదు అని తెలుసుకుని బుద్ధి, అది చల్లగా ఉంటుందని ఉండదు అని తెలుసుకునే బుద్ధి నీకు ఉండవలసి ఉన్నది. అది వేడిగా ఉంటున్నది. అక్కడ అపవిత్రాత్మ ఉన్నది. నీవు అడుగుతావు, నేనా నేను మందిరానికి వెళ్లాను? నెబుకద్నెజరు గొప్పవాడే. అయితే అతడు గర్విష్ఠుడై పోయాడు కాబట్టి ఎద్దు ఆత్మను దేవుడు అతనికి ఇచ్చాడు. 7 సంవత్సరాలు గడ్డి మేయుటకు అంగీకరించాడు. ఇక్కడ ఉన్న ఆడవాళ్లు పెంచుకునే రీతిగా అతని చేతి వేళ్ల గోళ్లు పెంచుకున్నాడు. అవును, అతడు దయ్యం పట్టినవాడు. దయ్యం పట్టిన ఒక మనిషి అతని బట్టలు పెరికివేశాడు. వారు అతని బట్టలు ధరింప చేయలేకపోయారు. నా భావమేదో గ్రహిస్తున్నారా? అది లాలన చేయు ఆత్మలు. నీ సంఘము దాన్ని మాపు చేస్తున్నది. నీ బోధకుడు చెప్పడానికి భయపడతాడు ఇక నీవు నీ దశం భాగము ఇవ్వవని. అది కారణం, అది ఇబ్బంది. అయ్యయ్యో, ఇలాగ నీవు ఒక గద్ద గుంపుకు బోధ చేస్తావు? వారిని దేవునితో సరిచేయకుండా నిశ్చయము అవి తమ ముక్కును ఆ మురిగిన వాటిలో పెడతవి. నీకు కావలసింది ఏంటి? అది ఖాళీ చేసి ఈ హద్దు నుండి హద్దు వరకు పాతకాల ఉద్యమంతో ఉచ్చివేసి స్త్రీ పురుషులు దేవునితో సరిచేయి. లోక కార్యాలు వదిలిపోవును కాక, నత్త నడకతో ఉన్న బోధ వదిలిపోవును కాక. ఆమేన్. స్వార్థ ప్రకటించు. దేవుడే ఔలా చెప్పాడు, లోకమునైనను లోకములో ఉన్నవాటి నుండి ప్రేమిస్తే దేవుని ప్రేమ నీలో ఉండదు. ప్రజలు క్రిందకు పైకి ఎగురుతారు, రాత్రంతా కిక్కలు పెడతారు, ఎండిన ఆవు చర్మము పైన బఠానీలు కురంబరిచినట్లు భాషలు మాట్లాడుతారు, ఉదయాన్నే బయటకు వెళ్లి బాగా కోపము తెచ్చుకుని రంపపు పుట్టు వలె పొట్లాడుకుంటూ వెళ్తారు. నేరుగా వెళ్లిపోయి సంఘములో ఒకటి చేస్తారు. అది సంఘానంతా మొక్కలు చేస్తుంది. అది లోకములో ఉన్న లాలన చేయు దయ్యముల ఆత్మలు తప్ప మరొకటి కదుసుమా? దేవుడు ఎక్కడ పరిశుద్ధుడు నిర్మలై ఉన్నాడో ఆ వాక్యమునకు తిరిగి నీవు రవలున్నావా? అమేన్. అది వాస్తవము. లోలను చేయు ఆత్మలు దానికి విరుద్ధం, దేవుని యొక్క వాక్యం. కొద్ది కాలం క్రితం ఇక్కడ ఒక మనుషుడు ఉన్నాడు. ఒక స్త్రీ కెత్తలకు వారికి అక్కడ డజన్ మంది ఉన్నారు. ఆమె యొక్క స్త్రీ ధర్మము ఉడికిపోయే సమయం అది. ఆమె చేతుల నుండి, ఆమె నస్సు నుండి అది వస్తున్నది. పరిశుద్ధాత్మ బోధకుడు అని అనుకుంటాను. చుట్టూనున్న ప్రజలను అభిషేకించిన కొరకై ఆమె చేతుల్లో నుండి వచ్చిన దానినంతటిని ఒక సీసాలో పట్టుకున్నాడు అతడు. ఎంత ఘోరం! అది అంత్యక్రీస్తు. ఆమె ముక్కు నుండి కాని, ఆమె తల నుండి కాని రక్తమొచ్చిన నాకు అవసరం. సహోదరుడా, దేవుని కుమారుని యేసుక్రీస్తు స్థానములో ఏ రక్తమును ఆ స్థానాన్ని తీసుకోదు. ఏది నాకు తెలిసినప్పటికీ ఆ రక్తము గాక మరొకటి నాకు తెలియదు. ఆమె ఒక చేతుల నుండి నూనెను పోయవచ్చు, మరొక చేతుల నుండి రాక్షసము రావచ్చు. అయితే నీవు దాన్ని మరొక విధమైన భక్తిగా వాడినట్లయితే అది దయమే. బోధకులు అలాంటి వాటి కోసము ఎలాగో ఎగబడుతున్నారో చూశారా? మనకేమి కావాలి? మార్గదర్శక గ్రంథము యొద్దకు తిరిగి వచ్చుట, దేవుని యొక్క వాక్యం యొద్దకు తిరిగి వచ్చుట, అది మనకు కావాలి. ఇది దేవుని యొక్క వాక్యము, శుభప్రదమైన పురాతన గ్రంథము. సహోదరు బ్రహాం, అది కావటానికి నేను భయపడుతున్నాను. నేను కొంత నా సంతోషాన్ని పోగొట్టుకుంటానని భయపడుతున్నాను అని చెప్తావు. ఏంటి కారణం? సంతోషం అంటే నీకు తెలియదు. త్రాగుటకు వెళ్ళు, త్రాగుబోతులను నేను గద్దించను అని నేను చెప్పాను. అతని మత్తులో ఉంటాడు, అది అతనికి తెలియదు. అతను ఉదయం లేస్తాడు, అతనికి మత్తు ఉన్నది, అది తగిలించుకుని ఉన్నది. బయటికి వెళ్తాడు, అందుకొరకై 2-3 సీసాలు బీరు తెచ్చుకుంటాడు. బయటికి వెళ్తాడు, తన కొరకై కొంత విస్కీ ఏదో ఏదో తెచ్చుకుంటాడు. సిగరెట్ పీల్చి అతను వెనకాల కూర్చుని పొగ త్రాగుతాడు. అతడొక రవాణా బండి మాదిరిగా ముక్కుల్లో ఉండి పొగ వదులుతాడు. అంతే, నే అతను నిందించలేను. అతడిగిన ఆనందమంతా అదే. అది మాత్రమే అతనికి తెలుసు. స్వాభావికంగా అతడి పంది. సంతోషం కొరకై నీవు అలాంటి వాటి మీద ఆనుకును క్రైస్తవుని చెప్పుకుంటూ సిగ్గుచేటు. పరిశుద్ధాత్మయే ఒక పెద్ద సంతోష బలముల నిలవైనప్పుడు నీవు అలాగ చెప్పిన సిగ్గు. మైకము కలిగిన ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్మయే ఒక సంపూర్ణమైన మత్తు లేక మైకము. యేసుక్రీస్తు యొక్క దోహము నీవు తీసుకో. పరిశుద్ధాత్మతో నింపబడు. ఈ లోకమును విడిచిపెట్టే వరకు నీవు త్రాగిన వాడవై ఉంటావు. ఆమేన్. చెప్ప శక్యము కాని ఆనందము, సంపూర్ణమైన మహిమాది. అది ఒక ఎడబాయిని ఉత్తేజం. రాత్రింబగళ్ళు తాగిన నిరంతరముండే మైకం అది. ఆమేన్. అదే దేవుని యొక్క వాక్యము. సంఘం వచ్చి వేరే వాటిని కూర్పు చేసినది. వారందరూ అలాగ వెళ్లిపోయి సముద్ర తీరాన వినోదము కొరకు చిన్న విందు చేసుకుంటారు. సహవాసము కోసం పేకాట విందు. అవునా? వారి సంఘ సభ్యులింట్లో కొన్నిసార్లు నాట్యం, కొన్నిసార్లు మందిరం అడుగు మట్టములో అలా చేస్తారు. నాట్యము చేయడం, దత్తత చేయడం, తృప్తి కోసం ఏదో ఒకటి చేయడం. ఏంటి సంగతి? వారు పెద్ద పందుల మంద. ఆ రమములోనే వారు పందులు. వారెప్పుడైనా క్రైస్తును కలుసుకుంటానికి వచ్చినట్లయితే వారెంతో ఆనందం పొందుకుంటారు. ఆ సంగతుల వారికి మధ్యరాత్రి కంటే మరణ భయాన్ని కలిగిస్తవి. సువార్త, ఆత్మను త్రాగుట, చెప్పశక్యము కాని ఆనందము, పొంగిపొరలే మహిమ. పాపిని ఖండించవద్దు, అతనిపై జలిపడు. ముందుకు సాగిపోయి తన గొట్టాన్ని త్రాగని, అతని త్రాగుడు త్రాగని, అతని యొక్క పేకాటిన వెళ్ళనివు. అది అతని ఆనందం, అది అతని. అందుకని అందుకు నిందించవద్దు. అలసి తగిలిన వాడిగా అతని ఇంటికి వస్తున్నాడు, అతని కొంత ఉల్లాసము కోరుకుంటున్నాడు. అయితే నీవు చేయవలసినది అతని ఎదుట భయభక్తులు గల జీవితం జీవించి దానికంటే 1000 రెట్లు సువార్త కలిగి ఉన్నదని నీవు రుజువు చేయి. అతను ఆ స్థానంలో చనిపోతే ఆ త్రాగుడితోనే నరకంలోకి వెళ్తాడు. అది దయ్యపు మైఖం. ఆ పాతగొట్టనే లాగుతూ అతను చనిపోతే దేవుడు అతనికి న్యాయాధిపతి అవుతాడు. అతను ఎలాగే నాట్యాలతో నిచ్చిన బట్టలతో చనిపోతే దేవుడు అతనికి న్యాయాధిపతి అవుతాడు. అయితే ఒక విషయం, స్టెఫను వలె పరిశుద్ధాత్మ శక్తి అభిషేకంతో నీవు చచ్చిపోతే, స్టెఫను చెప్పాడు, దేవుని ముఖమును అతను చుచుచు ఆకాశం తెరువబట్టయు యేసు కుడి పార్శ్వమున ఉండుటయు నేను చుచుచున్నాను అని చెప్పాడు. రంగురంగుల పెట్ట తన బోనుకు సంబంధించినట్లు. ఆమేన్. లాలంచేయు ఆత్మలు, దానికి విరుద్ధం దేవుని వాక్యము. వదిలిపెట్టు, వెళ్ళని ఊరికే. అలా వెళ్ళటానికి సహోదరు బ్రహమా, అది నీవేలా చెప్తావు? అదంతా నీవు చేయవలసి ఉన్నది. దేవుని వాక్యాన్ని తీసుకో. దేంతో చేడుకోయి ప్రయత్నించకు. బలిపీడమునకు చేరి, దేవా నాకు పరిశుద్ధాత్మ దయచేయి, ప్రభువా నాకు పరిశుద్ధాత్మ దయచేయి అని కేకలతో దాన్ని బాధవద్దు. నీవు వేదికను బాధితే ఆయన రావడం లేదు. దాని వల్ల నీకు ప్రయోజనము లేదు. లేదు, అది వచ్చు దారి అది కాదు. ఆయన వాక్యములో ఆయన తీసుకో. పేతును చూడు. పేతురు ఇబ్బందులు ఉండిపోయాడు. అతనికెక్క చనిపోవాడుగా ఉన్నాడు. ప్రభు నీటిపైన వచ్చుచుట అతను చూశాడు. ప్రభువా నీవే అయితే నేను వచ్చుటకు అనుమతిమ్ము. ప్రభు చెప్పాడు, రా. పేతురిలాగ చెప్పాడా, 1 నిమిషం ప్రభువా, 40 రోజులు ఉపవాసముని నన్ను, నేను నీటి మీద నడవగలనో లేదో చూడటానికి. ఓ ప్రభువా, నేను ఆత్మలో నాట్యం చేసి ఈ పడవలో భాషల మాట్లాడక తగినంత ఆత్మగలవానిగా నన్ను చేయి, ఆ తర్వాత నేను అడుగు పెడతాను అని అన్నాడా? లేదండి, అతడు దేవుని ఆయన వాక్యమును ముందు తీసుకున్నాడు. వదిలిపెట్టేసేయ్, వెళ్ళని. దేవుడు అతన్ని పట్టుకున్నాడు. దేవుడు మోషేని కలిచినప్పుడు ఆయన అన్నాడు, మోషే ఐగుప్తుకి వెళ్ళు, ఫరోతు ఇలాగూ చెప్పుము, నా ప్రజలను వెళ్ళని. ప్రభువా, మొట్టమొదటి 40 దినాలు ఉపవాసముండని, దేవుడివైనా నీకు అప్పుడు అతడు లోబడతాడో లేదో నన్ను చూడని అని మోషే చెప్పాడా? నాకొకటి ఇవ్వు, మరొకటి ఏదో. ప్రభువా, నీకొకటి చెప్పని, మొదట నేను ఆత్మను పొందానో లేదో చూడని అని చెప్పాడా? మోషే ఏ ప్రశ్న వేయలేదు. అతడు కేవలము దేవుని ఆయన వాక్యములు తీసుకున్నాడు, వెళ్లిపోయాడు. ఆ విధంగా నీవు చేయవలసి ఉన్నది, ఆయన వాక్యములో దేవుని తీసుకో, అప్పుడు నీవు అది చేయగలవని తెలుసుకుంటావు. ఒకటి ఏదో జరిగే వరకు అతడు వేచి ఉండలేదు, అతడు అలాగే వెళ్లిపోయి అది చేశాడు. కర్మెలు పర్వతంలో దిగి వచ్చిన ఏలియా విషయమేంటి? ఎంతకాలం అతనికి ఉన్నాడా? అతడు ఒక పేద విధవరాలను కలుసుకున్నాడు. ఆమె పరాయి స్త్రీ, ఒక అన్యురాలు. అతడు ఆమెను అక్కడ కలుసుకున్నప్పుడు ఆమె పెరటిలో కొన్ని పుల్లలు ఏరుకుంటుంది. ఆ విధవరాల ఇంటికి అక్కడికి వెళ్లమని దేవుడు చెప్పాడు. బోధకుడు పోవటానికి ఎటువంటి స్థలమది? ఆ తర్వాత అతని విధవరాల ఇంటికి వెళ్లాడు. ఆమె ఇద్దరు 2 పుల్లలున్నవి, నీవేమి చేస్తున్నావు అని అడిగాడు. కొన్ని పుల్లలు ఎరుకుంటున్నాను, 2 జొన్న రొట్టెలు తయారు చేసుకుంటానికి నా యొద్ద కొంచెం పిండి ఉన్నది, అది మాత్రమే నా యొద్ద ఉన్నది, వర్షం పడక 3 సంవత్సరాలవుతున్నది అని ఆమె చెప్పినది. నేను ఈ 2 జొన్న రొట్టెలు తయారు చేసుకోబోతున్నాను, నేను నా బిడ్డ తిని చనిపోబోతున్నాం. అతను చెప్పాడు, మొదటిగా నాకొకటి చేయి. హల్లెలూయా, నేను కొద్దిగా విచిత్రంగా అన్నట్లుగా నాకు తెలుసు, అయితే నేను ప్రభు పక్షమున ఉన్నాను. మొదట నాకొకటి చేయి, యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు అని అన్నాడు అతడు. అక్కడే నీ ఉన్నావు. ఏంటది? ఆయన నీతిని రాజ్యమును మొదట వెదుకుడి. మొదట రాజ్యమును కాదు, కొద్దిగా చిన్న శబ్దం దేవుని రాజ్యము కాదు, కొద్దిగా ఉద్రేకం దేవుని రాజ్యము కాదు, కొద్దిగా అది ఇది. అయితే దేవుని ఆయన నీతిని, అప్పుడవన్నీ నీకు కలిసిపోతవి. మొదట ఉంచు. అది ఆ విధవరాలు విన్నది. వినుట వల్ల విశ్వాసము కలుగును, వినుట దేవుని వాక్యం వల్ల కలుగును. ఆమె అన్నది, అది ప్రభు యొక్క వాక్యము, ఎందుకంటే అది దేవుని యొక్క పరిశుద్ధుడైన మనుష్యుడు, అతడు దేవుని యొక్క ప్రవక్త, అది సత్యమేనని నాకు తెలుసు, అది దేవుని యొక్క వాక్యము. ఏ విధంగా చేయలో అడగటానికై ఇరుగు పొరుగు వారి యొద్దకు పరిగెత్తలేదు. ఆమె పొరుగు వారికి చెప్పడానికి ఆమె వెళ్లలేదు. మీరు ఏమని తలుస్తున్నారు? బోధకుడు నా ఇంటి యొద్దకు వచ్చి ఇది చెప్పాడు, చూసి దీన్ని గుర్చి ఏమని అనుకుంటున్నావు అని అడగలేదు. ఆమె లోపలికి వెళ్లిపోయినది, అది పోయడం ఆరంభించినది, ఆమె వదిలిపెట్టినది, ఆమె ఏమి కలిగి ఉన్నదో దాంతో ఆమె ముందుకు వేసినది, ఆమె ఇంకా పొందుకుడు కొరకు. అది ఈ రోజు లోకానికి అవసరమైనది. పాతకాలపు మంచి పద్ధతి అయినా నీవేమి కలిగి ఉన్నావో దానితో ముందడుగు వేయి. హల్లెలూయా. ఆమె ఖాళీ చేసి పోస్తున్నది, ఆమె నిండుగా పొందుకుంటున్నది. ఆమె కలిగిందంతా ఆ నూనె ఖాళీ చేస్తున్నది. ఆమెకున్న నూనెంతటిని, ఆమెకున్న పిండినంతటిని బోధకుని కొరకు, దేవుని రాజ్యము కొరకు ఒక చోట ఖాళీ చేసి పోస్తున్నది. ఆమె అదంతా ఖాళీ చేసి ఒక చోట చేర్చిన తర్వాత దేవుడి దగ్గర వచ్చి పిండి తొట్టిని నూనె కూజాను నిండుగా నింపాడు. ఆమె ఖాళీ చేసి మరలా బోధకుని యొక్క గిన్నెలో అంతా పోసినది, అది మరలా వచ్చి అది నింపినది. అతడు ఖాళీ చేశాడు. ప్రతిసారి ఆమె ఖాళీ చేస్తున్నప్పుడు ఆయన నింపాడు. ఈ రోజు జరుగుతున్న ఈ బుద్ధిమతంతా అవతారమిత్ర క్రైస్తవ్యాన్ని ఒక్క మనుషుడు ఖాళీ చేస్తే, పరిశుద్ధాత్మ ఆ స్థానంలో ఆక్రమిస్తే, 8వ పెన్ వీధిలో ఉద్యమం ఆరంభమై దేశాన్ని ఉడిచిపెట్టుంది. బుద్ధిహీనత వదిలిపెట్టు, దేవుని వాక్యం వద్దు కదా, ఖాళీ చేయి. నీవు నిండిపోటు కొరకై, నీవు ముందుకు సాగు. దేవుడు వచ్చిన కొరకై నీవు ఖాళీ అయితే దేవుడు నింపుతాడు. అల్పమైన విషయాలన్నీ, నీవిది చేయవలసి ఉన్నది, నీవది చేయవలసి ఉన్నది, నీవిది చేయవలసి ఉన్నది, నీవది చేయవలసి ఉన్నది, వాణ్ణి మర్చిపో, నీ ఆత్మని ఖాళీ చేయి. ఈ విధంగా చెప్పు, దేవా ఈ దినం మొదలుకుని నీవే నా సమస్తానివి. ప్రభువా, నేను విరిగిన హృదయంతో నలిగిన ఆత్మతో వచ్చుచున్నాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకు తెలుసు. ఈ 40 దినాల ఉపవాసమును, ఈ బుద్ధిహీనతనంతా నేను మర్చిపోవాలనుకుంటున్నాను. ఏది అది మరొకటి, ఈ బుద్ధిహీనతనంతా విడిచి దేవునికి సమీపంగా రావాలని అనుకుంటున్నాను. దాన్ని నిలుపు చేయి. 40 దినాల ఉపవాసమని దేవుని వాక్యము ఏమీ చెప్పట్లేదు. ఎక్కడ ఎక్కడ ఆ ఒక్కటి లేదు. దేవుడు చెప్పకుండా లోకములో ఏది నీవు ఉపవాసముండు అని చెప్పట్లేదు. నీవు ఉపవాసముంటే నీకు ఒకలి కాదు, వీటన్నిటికై వెళ్ళవు. సహోదరుడా, నీ ఉపవాసముతోనే ఎప్పుడు నీవు ఆనంద సంతోషాలతోనే ఉంటావు. ఎంతో సేపు విచారముతో మనుషులు కడబలవలని వేషధారులు వలె ఉండవద్దు అని చెప్పబడినది. నేను 40 దినాలు ఉపవాసముంటే నా పల్లెములో నా పల్లెలిక నాకు ఉపయోగపడవు. 30 పౌండ్ల బరువు తగ్గాను నేను. దేని తర్వాత నేను బాగా ఉన్నానని వారు చెప్తారు. అంత బుద్ధిహీనత! అది దయ్యముల లాలన చేయు ఆత్మలు. బలిపీఠ మీద నిలబడి ఏ మాట మరి పలకకుండా మహిమ 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 అంటూ పరిశుద్ధాత్మ పొందక ముందు నీవు భాషలతో మాట్లాడవలసి ఉన్నది అని అంటావు. బుద్ధిహీనత! దాన్ని ఖాళీ చేయి. నీ పద్ధతుల్లో నువ్వు బయటికి వచ్చి దేవుని వాక్యములోకి రా. ఆయన చెప్పాడు, మీరు మారు మనసు ఉంది పాపక్షమా నిమిత్తం ప్రతి వాడు యేసుక్రీస్తునామన బాప్తిస్మ పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మన వరమును పొందుదురు. దేవుడు ఆయన మాట నిలబెట్టకపోతే ఆయన దేవుడు కాదు. అమేన్. కొలిచే నింపబడు. అమేన్. నేను అది ప్రేమిస్తున్నాను. అది ఆయన యొక్క వాక్యము. దేవుడు అలాగను చెప్పాడు. అవును, నిజం. అది దేవుడు చెప్పినట్లయితే దాన్ని గురించి దేవుడే భద్రత తీసుకుంటాడు. సరే, నీవు చేసే సిద్ధపాటులన్నీ, నీవు మందిరానికి వెళ్లేవన్నీ, అవి ఇక్కడున్న కార్లు తయారు చేయ దగ్గర పెద్ద రవాణా వాహనం వలె లేక పెద్ద ప్రయాణికుల బండి వలె అది ఉంటున్నది. నేను అక్కడ పనిచేశాను. వారు అవి తీసుకుని పెద్ద బోగిలు తయారు చేస్తారు. గట్టి చెక్కలు పెట్టి లోపల మగాని మాను చుట్టూ పెట్టి ప్రతిదీ అందంగా చేసి దానిని పట్టాల మీద పెడతారు. తలుపు మీద చీల కొడితే ఎలా ఉంటుందో అలాగే నిర్జీవంగా ఉంటున్నది. అక్కడ ఎంజిన్ పెడతారు, అందులో ఆవిరి ఉండదు. అది అలాగే అక్కడ ఉంటున్నది. దానికి ఏమి కావాలి? బాయిలర్లో నిప్పు కావాలి. ఈ రోజు దానికి ఏమి కావాలి? కొంత ఆవిరి కావాలి. సంఘానికి ఈ రోజు ఏమి కావాలి? మరగబెట్టడం. నీ బ్రతుకులో ఉన్న పాపమును మరగబెట్టుటకు బహు వేడిగా ఉండే మరగబెట్టు వస్తువు కావాలి. అది ప్రేమ. మీరు ఒకరినొకరు ప్రేమించకపోతే మీరు చూడని దేవుని ఎలా ప్రేమిస్తారు? ప్రేమ అనేక పాపములను కప్పును. దేవునితో ప్రేమలోకి రండి, అప్పుడు మీరు ఒకరినొకరు ప్రేమిస్తారు. అప్పుడు మీరు సంఘాన్ని ప్రేమిస్తారు. మీరు కారణమును ప్రేమిస్తారు. భక్తి సమైన ప్రతిదీ ప్రేమిస్తారు. లోక సమైన విషయాలకు దూరంగా ఉంటారు. లాలన ఆత్మలు వెళుతూ ప్రజలకు ఏది అది అది అని చెప్తుంటవి. వారు ఇది చేయవలసి ఉన్నది, వారు అది చేయవలసి ఉన్నది అని. అది ఎందుకనగా సంఘ శాఖలు పట్టుకుని వచ్చినవి. మరికొంత ప్రత్యక్ష వచ్చి భలే బైబిల్ గ్రంథంలో అరుపులు అరవడము ఉందనుకుంటాను అని చెప్తారు. అది మంచిదే, అది సత్యమే. దానిని వారు సంఘ శాఖను తయారు చేశారు. నీవు అరుపులు అరిస్తేనే నీవు అది పొందుకున్నావు అని అంటారు. అయితే నీవు దాన్ని పొందలేదు. తర్వాత లేచి ఇలా చెప్తారు, భాషలు మాట్లాడుట అది మంచిదే, అది బైబిల్లోనే ఉన్నది. నీవు భాషలతో మాట్లాడితే నీవు దాన్ని కలిగి ఉన్నావు. అయితే అనేక మంది భాషలు మాట్లాడుతారు, అది వారు కలిగి ఉండరు. గమనించారా? అది అది కాదు. కాదండి, అనేక మంది అంటారు మనం ప్రవచించవలసి ఉన్నది అని అంటారు. ఇక్కడ ఈ ప్రవక్తలు చూడు, తలలపైన కొమ్ములు పెట్టుకుని క్రిందకు పైకి ఎగురుతూ ప్రవచిస్తున్నారు. మేకాయి అన్నాడు, మీరందరూ ప్రతి ఒక్కరూ అబద్ధం చెప్తున్నారు. అమేన్. అవును, దేవుడు ఆ విధంగా రాడు. వెరిగిలి నలిగిన మనస్సు కలిగి విధేయ హృదయము కలిగిన వారి యుద్ధకు దేవుడు వచ్చును. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగనముతో పంట కోసెదరు. పిడికిడి విత్తనములు చేత పట్టుకుని ఏడ్చుచు పోవు విత్తువాడు, సంతోషగనము చేయుచు పనులు మోసుకుని వచ్చును. స్నేహితుడా, ఎంతెంతో దయ్యపు శాస్త్రం, దయ్యాలు మానవుల ప్రాణాలలో కార్యాలు చేస్తున్నవి. గమనించు, ఎక్కడ దాని ఫలాన్ని పుట్టిస్తున్నదో గమనించు. ఎటువంటి జీవితం ఒక వ్యక్తి జీవిస్తున్నాడో వారి నడిచే మార్గాన్ని చూడు. వారు చేసేది కనిపెట్టు. వారి ఆశయాలేంటో చూడు. అది అసాధ్యం. అది నేను మీకు చెప్పినట్లయితే ఇక్కడ కార్లు పెట్టుబడి ఉన్నవి అన్ని వరుసగా ఉన్నవి. పరలోకము చార్లెస్ టౌన్ లో ఉన్నది. మీరు నడవలేరు. మీరు వెళ్ళు ఒకే ఒక మార్గము కారు మాత్రమే. గీత దాటి ప్రతి ఒక్కరు కూడా 5 గ్యాలన్ల పెట్రోల్ తప్పక తీసుకుని రావలేను. అతని కారు ఇక్కడే ఉన్నది. అయితే అతనికి పెట్రోల్ లేకపోతే కారును అతను నడపలేడు. ఆ విధంగానే ఖచ్చితంగా నిర్దిష్టంగా పరలోకంలో మార్గం ఉంటున్నది. నీవు ఏ విధంగా జీవించినది, ఎన్ని కార్లు నీవు కొన్నది నాకు అవసరం. దేవుని రాజ్యంలోకి లాగుటకు అనగా తీసుకుని పోవుటకు దేవుని యొక్క ప్రేమ అక్కడ లేట్లయితే నీవు దేవుడు లేకుండా చనిపోతే నీవు నశించిపోతావు. ఒక నెగటివ్ పాజిటివ్ ఉంటవి. ఇక్కడెంత పాజిటివ్ లో కరెంటు ఉన్నప్పటికీ దానిని భూమిలో తీగలేట్లయితే అది వెలగదు. అవునా? నీవు వేరు పారవలసి ఉన్నది. దేవుని ప్రేమలో వేరు పారవలసి ఉన్నది. సహోదరుడా, ఆ పాజిటివ్ నెగటివ్ ను కలుపు నీవు వెలుతురును పొందుకుంటావు. అది కలిపితే పాత కాలపు స్వార్థ వెలుగు ఒక్క తీరం నుండి మరి ఒక తిరాలికది వ్యాపి చెందును కాక అది లేకుండా నీవు దాన్ని పొందలేవు. ఎంత ఎగిరినా ఎంత కదిలించినా నీవు పాజిటివ్ తోనే చేయగలవు. వెలుతురు వెలుగుచుటకై నీకు తప్పక భూ సంబంధమైన తీగ కావలసి ఉన్నది. ఆమేన్. నీవు ఎప్పుడైనా గమనించావా, భూమిలో తీగ దీని మీద ఉంచు, ప్రతి చిన్నది దాని వెనకాల ఉండి సబ్స్టేషన్లోకి వెళ్లి భూమిలోని ఎండిపోతుంది. ప్రతిసారి ఒక మనిషి వేరుపడుతున్నప్పుడు, దేవుని వాక్యములోకి పాదుకుని పోతున్నప్పుడు, అది అతనిని కనువలలోకి పాదుకుని పోనట్లుగా చేస్తున్నది. ఆ దూరాన ఎక్కడ లంగనున్నదో దేవునికి ప్రాముఖ్య స్థానం అక్కడకు తీసుకుని రాబడుతున్నది, సువార్త వెలుగు ప్రకాశించుట కొరకై. ఆమేన్. విషయమేదో తెలుసా? ఇక్కడున్న చల్లని నామకర్త చచ్చిన వారి శవాలున్న చవడిలోని వారు సువార్తను ప్రకటిస్తున్నట్టు నటిస్తారు. ఈ రోజు దేశంలో ఉన్న పెద్ద సంఘశాఖకు కథోలిక్ కానిది సంఘశాఖకు చెందినటువంటి ఒక చిన్న బోధకుడు నిన్న నా ఎదుకు వచ్చాడు. అతని నడు సోర్బ్రహాం, నేను జబ్బుతోనూ చాలా నలిగి అలసి ఉన్నాను. వారు మమ్మల్ందరికీ అంగీలు తొలగించి కాలలు త్రిప్పి కొన్ని విషయాలు బోధించడకు మమ్మల్ని బోధకులుగా చేయబోతున్నారు అని చెప్పాడు. 3 నెలలకొకసారి మేమేమి బోధ చేయాలో వారు మాకు చెప్తారు. అతను చెప్పాడు, నేను ఎక్కువసేపు నిలబడలేను. అతను చెప్పాడు, నేనేం చేయాలి? సువార్తను బోధించడము నేను ఆరంభించాలా? నేను చెప్పాను, సహోదరుడా, నీవెంతకాలం ఆ సంఘశాఖలో ఉంటావో అంతవరకు దాన్ని గౌరవించు. వారేది కోరుతారో అది నీవు చెప్పు. అయితే నీ యొక్క ప్రెసిడెంట్ యొద్దకో లేక రాష్ట్ర సూపరింటెండెంట్ యొద్దకో వెళ్లి ఇలా చెప్పు, అయ్యా, నేను దేవుని ఆత్మ వల్ల జన్మించాను. ఇదిగో దేవుని వాక్యము, నేనది బోధించుటకు నీవు అనుమతించినట్టయితే నీ సంఘములో నేను ఉంటాను. నీవు కాదంటే నేను వెళ్లిపోతాను, అది మరొకరికి ఇవ్వు అని చెప్పు అని నేనన్నాను. ఆ విధంగా చేయవలసి ఉన్నది పొద వెనకాల కొట్టవద్దు, నెగటివ్ గా ఉండవద్దు, వచ్చి అదేంటో అదే చెప్పు. అవును. అతడు అన్నాడు, సోర్బ్రహాం, నాకు సంఘ సభ్యులు ఉంటారని నీవు అనుకుంటున్నావా? నేనన్నాను, ఎక్కడ పీనుగ ఉన్నదో అక్కడ పక్షులాదులు పురోగవుతవి. అవును, వారు వెంబడిస్తారు. ఒకప్పుడు ఒక మనిషి కోడి పిల్లలను పొదిగించాడు. అది తమాషా కాదు, అది తమాషా అని నా భావం కాదు, అది ఒక అంశం కోసమని నా భావం. అతను తన కోడిని పెట్టబోతున్నాడు. అతనికి తగినన్ని గుడ్డు లేవు. ఒక దాని కింద బాతు గుడ్డు పెట్టాడు. అవన్నీ పొదిగిన తర్వాత బాతు విచిత్రంగా కనిపిస్తుంది. కోడి పిల్లలు ఎన్నడూ చూడలేదు. అది కోడి పిల్లల కోసం శబ్దం చేస్తే కోడి పిల్లలు వస్తున్నవి. అయితే బాతు పిల్లలకు దాని భాష తెలియదు. అయితే ఒకనొక రోజు ఆ పెద్ద కోడి వాటిని ఆ కొష్టం వద్దకు నడిపించి తీసుకుని వెళ్లిపోయినది. అక్కడ ఒక కొష్టం వెనకాల ఒక కాలు ఉన్నది. ఆ బాతు ఆ నీటిని వాసన బట్టి ఎంత త్వరగా వెళ్లాలో అంత త్వరగా నీటిలోనికి వెళ్లిపోయినది. ఆ పెద్ద కోడి క్లక్ 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 అని పిలిచినది. ఆ చిన్న బాతు హంక్ 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 అని అంటున్నది. అది నీటి వైపే వెళ్లిపోయినది. ఎందుకని? స్వభావాన్ని బట్టి అది బాతు. సహోదరుడా, నీటిని అది వాసన పట్టినప్పుడు దానికి దూరంగా అది ఉండలేకపోయినది. ఎందుకనగా అది బాతు కాబట్టి. ఈ దినం నేను చెప్తున్నాను, దేవుడు నిజంగా కనుగొనాలని ఎవరు కోరినప్పటికీ అవి ఇవి అని వారు జీవించని విషయాల గురించి ఏ సంఘము వారికి చెప్పనవసరం లేదు. దేవుని యొక్క స్వభావం నీలో ఉన్నట్లయితే నీవు పరిశుద్ధతలోనికి వెళ్లిపోతావు, నీవు మంచి కార్యాలయంలోకి వెళ్లిపోతావు, మంచి కార్యము కొరకు నువ్వు నిలబడతావు, నిజమైన దానికోసం నువ్వు జీవిస్తావు. నీవు బాతువైనట్లయితే నీవు నీటిని ప్రేమిస్తావు. నీవు క్రీస్తుడు అయితే క్రీస్తుని ఇష్టపడతావు. నీవు దయ్యానివైతే నీవు దయ్యపు కార్యాలను ఇష్టపడతావు. నీవు గద్దవైతే నీవు చచ్చిన వాటిని తింటావు. నువ్వు పందివైతే నువ్వు పెంటను తింటావు. ఏ రోజు నువ్వెక్కడ ఉన్నావు? ఇప్పుడే నీవు ఇక్కడ ఉండి ప్రభు యొక్క విషయాలు తింటున్నావు అని చెప్తున్నావు. తిరిగి వెళ్లిపోయి సాతాన్తో పెనవేసుకుంటున్నావు. అందులో ఏదో పొరపాటు ఉన్నది. ఆ ఆత్మల మాటలు ఆలకించడానికి మదుకో, అవి దయ్యాలు. నీ ఒంటరిగా నిలబడవలసి వచ్చిందా? పర్వాలేదు. స్త్రీ పురుషులు వారేదైనా దేనికైనా ఖర్చుపెట్టారంటే నిజముగా స్త్రీ పురుషులు దేవునితో ఒంటరిగానే నిలబడ్డారు. మిఖాయిలు చూడు, అతడు ఎలా నిలబడ్డాడో. గ్రిప్నాటస్ బండవలే కాదు, అది యుగములోని బండవలే. అతడు చెప్పాడు, నేనేది మాట్లాడాను, సెమినరీ ఏమి చెప్పినప్పటికీ నాకు అనవసరము. నా సంఘము నాకేమి చెప్పినప్పటికీ నేను లెక్క చేయను. రాజులు ఏమి చెప్పినా నేను లెక్క చేయను. వారు నా తల నరికినా ఏమి చెప్పమని దేవుడు నా నోట పెట్టాడో అది మాత్రమే నేను చెప్తాను. అతను నిజమే. ఈ దినాన లోకములో వారి కొరక ఏ విధమైన వ్యాధి నిరోధక మందు లోకములో ఉన్నదో వారు దాన్ని గమనించట్లేదు. నీవు సంఘములో చేరావా, బాగుంటావు అని అంటారు. అది అబద్ధపు విరుగుడు మందు. ఎందుకు? నీవింకా పాపపు వ్యాధితో ఉన్నావు, అవునా సహోదరుడా, నేను ఒకటి చెప్తాను, అది నిన్ను పాపము నుండి నిరోధిస్తున్నది. అది ప్రశస్తమైన యేసుక్రీస్తు రక్తము చేత వచ్చి పరిశుద్ధాత్మ చేత నింపబడి అది నిన్ను పాపము నుండి నిరోధిస్తున్నది. నీ ఆశలు పరలోకానికి కట్టుబడి ఉంటవి. లోక కార్యకలాపాల కోసము నీకు సహాయమే ఉండదు, సమయమే ఉండదు. ప్రార్థించుకుందాము. మా పరలోకపు తండ్రి, ఈ లాలన ఆత్మలు ప్రజల మీద ఇండుట మేము చూస్తుండగా మరి దేవుని కార్యాలను వారు ఉపేక్షించుట మేము తెలుసుకుంటున్నాము. దేవా, ఇక్కడ ఈ రోజు ఉన్న ప్రతి పురుషుని ప్రతి స్త్రీని నీవు పట్టుకోమని నేను ప్రార్థిస్తున్నాను. ప్రభువా, వారి యొక్క జీవితం వాక్యముతో సరిపోక లేదని వారు గ్రహించుదురు కాక వారు తప్పుడు సంగతులు వింటున్నారు. దయ్యం వారిని ట్రూ స్టోరీ మ్యాగజైన్స్ ద్వారా, చెడ్డ పుస్తకాల ద్వారా, మురిగిన పాత లోకము యొక్క చలోక్తులు చెడ్డ మాటల ద్వారా ఉపశాంతిని కలుగజేస్తున్నది. చలన చిత్రాల ద్వారా, అపవిత్రమైన టెలివిజన్ ద్వారా ఆ విధముగా వారిని చేస్తున్నది. ఓ దేవా, అలాంటి అసాధారణమైన విషయాలు ఒక క్రైస్తవుడు చుట్టడం ద్వారా దేవా అది మమ్మల్ని వ్యాధిగ్రస్తులుగా చేస్తున్నది. నీవు చెప్పావు, నీవు వాంతి చేసుకునే రీతిగా అది నిన్నే వ్యాధిగ్రస్తులుగా చేసినదని నీవు చెప్పావు. కుక్క తన వాంతికి తిరిగినట్లు, పంది తన బురదలోనికి వెళ్లినట్లు అని ఒక ముసలి కుక్క కొన్నిసార్లు వాంతి చేసుకుంటుంది. సగం జన్మించిన ఒకడు బహుశా వేషధారిన ఒక వ్యక్తి బలిపిండి వద్దరికి వస్తాడు. లోకాన్ని కక్కివేయచ్చునట్లుగా ఉండి అదే ఉంచుకుని తిరిగి వచ్చి ఆ వస్తువుని తినివేస్తాడు. ఓ దేవా, నీటిని పరిశుభ్రపరచండి. ప్రభువా, హల్లెలూయా. ఒక్క మనిషిని ఆకలిని, అతని ప్రాణాన్ని అతని కడిగి పరలోక సృష్టిగా చేయడు కొరకై, పాతకాలపు ఒక్కు ఒప్పు కోలుకలు కొరకై పరిశుద్ధాత్మను పంపండి. పక్షిరాజు వలె అతని యవ్వనాన్ని, అతని వాగ్దానాన్ని నూతనపరచము. అతడు రెక్కలు చాచి లోక కార్యాలను అతిక్రమించుటకు, దూరాన రాబోతున్న ఇబ్బందులు చూడగలుగుటకు, ఆకాశము ఎగురుటకు అతనికి సహాయం చేయండి. ప్రభు అదయ చేయండి. నీ యొక్క ప్రవక్తలను నీవు పక్షరాజుగా పోల్చి ఉంటివి. వారు పక్షరాజు కనులు కలిగి ఎత్తైన స్థలాలకు వారు వెళ్లగలిగి అదక్కడ జరగక ముందే ఎంతో కాలం ముందుగా విషయాల్లో వారు చూశారు. ఓ దేవా, ఈ చిన్న సంఘాన్ని ఆశీర్వదించు. ఇక్కడికి వచ్చిన వారిని ఆశీర్వదించు. ఈ దినాన ద్వారాల యొద్ద కొత్త వారిని ఆశీర్వదించు. ఈ యొక్క వర్తమానము ఏ వ్యక్తికి వ్యక్తిగతంగా చూయించబడలేదని, ప్రత్యేకించి ఎవరైతే ఎంతో అవసరత ఉన్నారో వారికే వర్తిస్తుందని వారు తెలుసుకుందరు కాక. ఒక దినాన దేవుని న్యాయ తీర్పు యొద్ద కలసి నిలబడవలసి వస్తుందని తెలుసుకుందరు కాక. అది చెప్పుడు కాదు, అది ఎరుగుటకు బాధ్యత గలవారమై ఉన్నామని తెలుసుకుందాము కాక. తండ్రి, ప్రతి ఒక్క హృదయం అది తీసుకోవాలని ప్రార్థన చేస్తున్నాను యేసు నామమున. ఒక క్షణం మనం తలవంచుకుందాము. అలా ఉండగానే ఈ ఉదయవేళ్ళలో ఎవరైనా సహోదరుడా, నేను వ్యాధితో ఉన్నాను, ఈ అల్ప విషయాల్లో అలసిపోయాను అని చెప్పేవారు ఎవరైనా ఉన్నారేమోనని నేను ఆశ్చర్యపడుతున్నాను. కొన్ని క్షుద్రమైన విషయాలు ఎంతో కాలం నన్ను బాధిస్తూ వెంటాడుతున్నవి. తిరిగిపోయే వాటిని గురించి నేను ఎల్లప్పుడూ మాట్లాడుతూ ఉంటాను. నేను చేయకుని విషయాలు నేను చేస్తూ ఉన్నాను. అది నాకు తెలుసు, అది క్రైస్తవుడు కాదు, అది నాకు అవసరం లేదు, అది నాకు వద్దని దేవునికి తెలుసు. ఆ పాత ఆత్మను ఇక ఎన్నడూ వినడానికి నేను ఇష్టపడను. అది నన్ను క్రీస్తులోకి నిజమైన ప్రేమ నుండి, స్వతంత్ర నుండి నా బ్రతుకందా కృంగదిస్తున్నది. అదే నీవు నాకై ప్రార్థన చేయాలని సహోదరుడు హ్యామ్ నేను కోరుకుంటున్నాను. అది నన్ను ఈ దిన ముందు విడిచిపోతున్నది. ప్రతి ఒక్కరు తల్లవంచండి. మీ చేయి పైకెత్తగలవా? దేవుడు నిన్ను దీవించును. ఓ, డజన్ల కొద్ది హస్తాలు. చిన్న క్షుద్రమైన విషయాలు, చిన్న చిన్న విషయాలై సంఘాల్లో ఒక విధమైన గడబడులు రేపి ఒకరి పక్షాన చేరి ఇలాంటివి. ఓ, అవి భక్తిహీనమైనవి. అది సహోదరులు విభేదాలు కలిగిస్తవి. అది చేయవద్దు, నీవ చేయవద్దు. ఆ చిన్న పాత విషయాలు, కోపాలు వద్దు, అవి నిన్ను కృంగదీస్తవి. దేవా, అది నాకు వద్దు, నేను అనారోగ్యనైపోయాను, అలసిపోయాను అని చెప్పు. దాని నుండి విభేదించుకుంటానికి నేను సంసిద్ధమవుతున్నాను. ప్రభువా, నేనిప్పుడు వస్తున్నాను. నా స్వార్థమంతటి నుండి నేను బయటపడాలనుకుంటున్నాను. నా సహోదరుడు నా ఇలా సరిగా ప్రవర్తించినట్లయితే ఇలాగైనా అతని కొరకై నేను ప్రార్థన చేస్తాను. నా తండ్రి నన్ను చూడనట్లయితే అయినా నేను ఆయన ప్రేమిస్తాను. నా భార్య నన్ను సరిగా చూడనట్లయితే, నా భర్త నన్ను సరిగా చూడకపోతే విధేయతో దేవుని ఎదుగు నేను వెళ్తాను. ప్రభువా, నేను నీ రాజ్యం వైపే చుచ్చుచున్నాను. నా మనస్సు సరికావాలని కోరుకుంటున్నాను. నా గుండె నిండు ఆనందముతో ఉండాలని కోరుతున్నాను. ఇబ్బందులు నా చుట్టూ ఝుంకారం చేస్తున్నప్పుడు నేను వెళ్తాను. నేను ఇంకా నా చేతులు పైకెత్తి, ప్రభువా, నీ ఎదుట నా హృదయం శుద్ధి చేయము, ఒక దినాన నిన్ను కలుసుకుంటాను అని నేను తెలుసుకుంటున్నాను. అటువంటి అనుభవం నాకు కావాలి ఈ దినం నుండి. ప్రభువా, ఆ విధంగా నన్ను చేయి. ఇంతవరకు తమ చేతులు ఎత్తని వారు మీ చేయి పైకెత్తగలరా? దేవుని దీవించుడుగాక. దేవుని దీవించును. సహోదరి, మనం తల్లవంచుండగా ఒక చిన్న పాట నాదము చేద్దాం. అది ఎంతమంది వాస్తవం నమ్ముతున్నారు? ఇప్పుడు ఆట ఆడవద్దు, ఇది ఆట ఆడు సమయము కాదు, ఇది పొందుకునే సమయం. నీవు తప్పగా స్వీకరించవలసిన సమయం ఇది. ఇప్పుడు ఇది నీ కలు చేయి. చేస్తావా? రండి, నీకు కలిగిందంతా దేవునికి ఇవ్వు. ఇలాగ చెప్పు, దేవా, నా యొద్ ఎక్కువ లేదు, నేను కేవలము ఇంటి పని చేసుకునే దానను, నేను ఎక్కువ చేయలేను. ప్రభువా, నీ బైబిల్ గ్రంథము నేను చదవగలను, ప్రతి దినము ప్రార్థన చేయగలను, నా మనసులో ఉన్నదంతా, నా మనసులో ఉన్న చెత్తనంతా నేను త్రోసివేస్తున్నాను, ప్రతి పనికి మాలదంతా నేను పరవేయగలను. బోధకుడు ఈ రోజు చెప్పిన విషయాల్లో అనేకమైన వాటిలో నేను నేరస్తుడిగా ఉన్నాను. నేను ఈ దినాన వాటిని ఖాళీ చేస్తున్నాను, అది నాకు అవసరం లేదు. దేవా, ప్రేమతో నన్ను నింపు. నాకున్న బహుఘోరమైన శత్రువును ప్రేమించినట్లు ఆ అలాగ చేయే వస్తువుతో నన్ను నింపు. ప్రభువా, నిజంగా అది నాకు కావాలి. ఆమె వాయించుచుండగా, మీరే వచ్చి బలిపీఠ మీద నిలబడగలరా? కొన్ని క్షణాలు మనం ప్రార్థన ద్వారా ప్రోగుచుండగా నీవు నిజంగా అది మరచిపోటుకు సంక్షిప్తపడితే అది నీ హృదయంలో ఉంచుకుని ఈ బలిపీఠమును విడిచిపెట్టవు. నీవు విధేయతో వచ్చినట్లయితే సోహృబ్రహం, ఇక్కడ ఒక నిమిషము నిలబడటానికి వచ్చి ఉన్నాను. నాకు వ్యక్తిగత ప్రార్థన చేస్తావని, నీవు రావాలని, ప్రార్థించాలని నేను కోరుతున్నాను. నీవు రగలవా? తల్లవంచుకుందాము. ఎవరు లేచి బలిపీఠం వద్దకు వస్తారు, వచ్చి నిలబడతారు? నీవెంతో కాలం క్రైస్తవునిగా ఉండినను, నీవు ఇంకా ఆ చిన్న పాత ఆత్మను కలిగి ఉన్నావు. నీతో మాట్లాడుతున్నవి నిన్ను బలహీనను చేస్తున్నవి, మరొకరి గురించి మాట్లాడింపజేస్తున్నవి. ఒకరు వచ్చి ఒకరిని గురించి మాట్లాడుతున్నప్పుడు వారితో చేరి వారిని పంపించు. అది తప్పు సహోదరుడా? అది చేయవద్దు. అది నేను వాగ్దాన భూమికి దూరం చేస్తున్నది. నీకు ఉండకూడని విషయాలు నీవు ఉంచుకున్నట్లయితే, దేవుని ప్రేమ నిజంగా నీ హృదయంలో లేట్లయితే, పురుషుడు గాని స్త్రీ గాని, దేవా, ఇక్కడే ఈ ఉదయం నేను దానిని ఖాళీ చేయబోతున్నాను, నీ బలిపీఠం దగ్గర నుండి నేను నూతన వ్యక్తిగా వెళ్లిపోబోతున్నాను అని చెప్పు. నీవు అలా రావా? ఇక్కడ ఎవరైనా గాని ఏనాడు యేసును అంగీకరించిన వారు, నీవు పాపివని నీకు తెలుసు, ఆయన్ని రక్షుడని నీకు తెలియదు. ఈ విధంగా చెప్పు, సోహృబ్రహం, అవును, నాకు చాలా ఆనందముందని అనుకున్నాను. నేను నాట్యాలకు, విందులకు, మొదలగు వాటికి వెళ్లాను, చెడ్డ చిత్రాలను చూశాను, చెడ్డ తరహా పుస్తకాలు చదివాను, రోత కథలన్నీ ఉన్న పుస్తకాలు నేను చదివాను. చదువు వలన ఒక్క తరహా సంతోషం పొందాను. సహోదరుడా, నీలో ఒక తప్పు ఉన్నది, అది నీ యొక్క ఆకలి. చూశారా, మనుష్యుడు చదువు దాన్ని బట్టి నీవతని చూడగలుగుతావు, అతను చూచు వాటిని బట్టి నీవతని చూడగలవు. అతను వినే సంగతులను చూడు. నిన్న కారులో వస్తుండగా ఒక వ్యక్తి వచ్చి నా రేడియో త్రిప్పాడు. ఒక తరహా చెడ్డ సంగీతం నేను సంగీతం నే అన్నాను. ఆపేసాయి, నేను దాన్ని వినను అని అన్నాను. ఒక రకమైన బూగి ఓగి చెత్త, నేనది వినాలని ఆశిస్తున్నాను అని అన్నాడు. నేను చెప్పాను, నీ స్వభావం మంచిది కాదు, నీవు తప్పు అని అన్నాను. నేను ఇక్కడి నుంచి వెళ్లిన తర్వాత కొద్ది దినాల తర్వాత ఒకరితో కలిసి కొండ పక్కన చేపలు పడుతున్నాను. చిన్న పిట్టలు పాటలు పడుతున్నవి, భరద్వాజ పిట్టలు కూతల కూస్తున్నవి, మార్టింగేల్ పిట్ట గాల్లో ఎగురుతున్నది, కోయిల స్తుతిస్తూ పడుతుంది. అతని వైపు చూచి నేను కెకబెట్టాను, చూడు అబ్బాయ్, నా సంగీతం, దాని త్రిప్పు, అది నా రేడియో. నేనిక్కడ ఉన్నప్పుడు నాకులకై పాటకు దేవుడు వాటిని పంపించాడు. అది నా ప్రాణమునకు ఓదార్పు కలుగు చేస్తుంది. ఈ జూక్ పెట్టెలో ఉండి ఒక పెద్ద గోల జరుగుతున్న దానికంటే దుర్బలమైన ఆ పాతకాలపు ఆహారమే మేలు. అక్కడ బయట స్థలములో నీవు భుజించలేవు. అది దయ్యపు తిండి, అది దయ్యపు కుప్ప, అంత పాపంతో కలిసిపోయినది. అందరూ కలిసిపోయి దాంతో ఆనందిస్తారు. ఆ చిన్న పెట్టెలలో డబ్బు వేస్తే ఆ మురికిదంతా పైకొస్తుంది. నీవు ఆనందిస్తావా? సిగ్గుచేటు, నీవు ఒక వెనుక పడిపోయిన వాడవు. నీవు దేవునికి దురుస్తురవు. నీకు దేవుడు తెలియదు. దేవుని ఎరిగినట్లయితే, నీ పాప క్షమాపణ నీవు ఎరిగినట్లయితే, అలాంటి బుద్ధిహీనతని నీవు వినవు. అది నీకు చచ్చిన లాంటిది. అది చూచి నీవు వాంతి చేసుకుంటావు. అది నీకు అనవసరం. నీ ఆహారం శ్రేష్ఠమైనది. నీవు దేవుణ్ణి ప్రేమిస్తావు. ఈ ఉదయం వచ్చి ఇక్కడ ఒప్పుకోలు చేయడం కొరకై వారితో కలిసి మోకరించవా. ఇక్కడే స్త్రీ పురుషులు మోకరించి ఉన్నారు. వారు సంవత్సరాల తరబడిగా క్రైస్తవులే. నేను వారిని క్రైస్తవేత్తులుగా చేయట్లేదు. నేను వారికేమి చేయబోతున్నానగా, దయ్యం వారు చుట్టూ తిరిగి నిండైన సంతోషానికి దూరం చేసినది. పరిశుద్ధాత్మయ సంతోషం. నేను మేల్కొన్నప్పుడు త్రాగుతాను, నేను పడకకు వెళ్తున్నప్పుడు త్రాగుతాను, పగలంతా త్రాగుతాను, రాత్రంతా త్రాగుతాను. నేను దాన్ని ప్రేమిస్తున్నాను. నేను ఈ విధంగా చేపలకు వెళ్తాను. ఓ దీనుడైన రక్షక, నన్ను దాటిపోవద్దు. నా బీద మొర్ర వినవా. నేను వేటకు వెళ్తాను, దేవుని స్తుతులు పడుకుంటూ. నేను ఎక్కడికి వెళితే నేను బోధ చేస్తుంటాను. నీవు ఆ విధంగా ఉండాలని కోరుకోవట్లేదా? నిండైన పరిశుద్ధాత్మ అది నిన్ను ఉత్తేజపరుస్తున్నది. నీ వారితో కలిసి రావా. సంవత్సరంలోనే ఈ కాలంలోనే ఈ నది ఒడ్డున ఆ గంభీరమైన వేకువచుక్క వచ్చి నది యొద్ద ప్రకాశించినప్పుడు 500 మందితో దూరా నిలబడి 120 మందికి బాప్తిస్మిచ్చున్నది నాకు జ్ఞాపకమున్నది. హల్లెలూయా. అందులో ఉండి ఒక స్వరం మాట్లాడి, ఒక దినాన లోకమందరికి నీవు సువార్తను వ్యాప్తి చేస్తావు. ఏ విధంగా ఒక పేదవాడు, అవిద్యావంతుడు, పొలములో ఉండే ఒక చిన్న బాలుడు ఎలాగూ చేయగలడు? దేవుని కృప. అమేన్. ఓ నీ వచ్చి వెళ్ళగలవా? విడిచిపెట్టు, ప్రతి భారమును ప్రక్కన పెట్టు. లాలన చేయు ఆత్మల మాటలు వినవద్దు. వచ్చి యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడను, దేవుని వాక్యాన్ని విను. నీతి కొరకు ఆకులు తప్పులు కలిగిన వారు ధన్యులు, వారు తృప్తిపరచబడదురు. వీరితో కలిసి బలిపీఠం వద్ద మనం ప్రార్థిస్తుండగా మనం తలవంచుకుందాము. ప్రేమైన బిడ్డలారా, ఏ ఉదయం మీరు గుర్తు చేసుకోవాలని నేను ఆశపడుతున్నాను. మీరు ప్రతి భారమును విడిచిపెట్టవలను. మీరు ప్రతి భారమును చులకనగా చిక్కులు పెట్టి ప్రతి పాపమును ప్రక్కన పెట్టండి. హెబ్రీ 10వ అధ్యాయంలో పౌలు ఇలాగ చెప్తున్నాడు, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనలను ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి, ఇక ఏమి చెప్పుదును? గిద్యోను, బారాకు, సంసోను, యఫ్తా, దావీదు, సమూయేలును వారిని గుర్చియు, ప్రవక్తల గుర్చియు వివరించడానికి సమయం చాలదు. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించరి, నీతి కార్యములను జరిగించరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోలను మూసిరి, అగ్నిబలమును చల్లార్చరి, ఖడ్గదారులను తప్పించుకుని బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలులైరి, స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధాన వలన మరలా పొందిరి, కొందరు యాత్ర పెట్టబడిరి, మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించిరి, మరికొందరు యాత్ర పెట్టబడిరి, తిరస్కారము, కొరడా దెబ్బలు, వీరందరూ తమ విశ్వాసం ద్వారా సాక్ష్యము పొందిరి. వీరందరూ తమ విశ్వాసం ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుని నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరచను. కనుక వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనలను ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కత్తయు దానిని కొనసాగించువాడనైన యేసు వైపు చుచ్చుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానము నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆస్తియుండై ఉన్నాడు. యేసు ఆయనకు ప్రార్థనలో, తండ్రి నన్ను నేను ప్రతిష్ఠించుకుంటున్నాను అని చెప్పాడు. యేసు సంఘమునకై ప్రతిష్ఠించబడ్డాడు. ఆయన పెళ్లి చేసుకునగలడు, అయితే ఆయన అది చేయలేదు. ఆయన ప్రతిష్ఠించబడ్డాడు. తండ్రి సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము అని ఆయన చెప్పాడు. ఇప్పుడు మనం ప్రతి భారమును ప్రక్కకు పెడదాం. నీకు కోపముందా? నిన్ను గుర్చి ఒకటి ఉన్నదా? నువ్వు మాట్లాడకూడనది నిన్ను మాట్లాడింప చేస్తున్నదా? ఓ దేవా, ఇప్పుడు అది అక్కడ పెట్టు, అక్కడ పెట్టు. బలిపీఠం ఎదురు నుండి అగ్ని దిగవచ్చి అది తీసివేయటం గమనించు. దేవుని ప్రేమ దానిని దహించును. గమనించు ఆ పాత స్వార్థత్వాన్ని. గమనించు నీ భార్యతో నీవు మాట్లాడు తీరు, నీ భర్తతో నీవు మాట్లాడు తీరు, నీ పొరుగు వారితో నీవు మాట్లాడు తీరు, మందిరంలోని వారితో మాట్లాడు తీరు. అవి గమనించు. ఈ ఉదయవేళ బలిపీఠంలోద్ద అవి విడిచిపెట్టు. దేవుని యొక్క అగ్ని దిగివచ్చి దాన్ని తీసివేస్తున్నది. దాని స్థానంలో దైవ ప్రేమ మండుతుంది. నీవు వ్యాధితో ఉన్నావా? బలిపీఠంలో దాన్ని పెట్టు. ప్రభువా, నేనిక్కడ ఉన్నాను, నా యందు శుద్ధ హృదయము కలుగు చేయండి, నా యందు స్వస్థ శక్తిని సృజించండి అని చెప్పు. దేవుడేం చేస్తాడో చూడు. ఏ ఉదయం దేవుడది చేస్తాడు. మా పరిలోకప తండ్రి, నీ సన్నిధానములో మేము తరల వంచి ఉన్నాము. ఎవరైతే బలిపీఠం వద్ద ఉన్నారో వారి నిమిత్తమై తండ్రి నీ కృప ప్రతి ఒక్కరి మీదకి దిగవచ్చును కాక. ప్రభువా, నేను వారి కొరకు చేయలేను. వారి కొరకు వారే చేయవలసి ఉన్నది. ఏ నరుడు వారి కొరకు వారి చేయలేడు. వారు మాత్రమే వారి కొరకై చేయవలసి ఉన్నది. వారి ప్రాణములు వారిలో ఏ విధంగా చెప్పును కాక. ఓ దేవా, ఈ కోపమును నేను ఇక్కడ పెడుతున్నాను. ప్రభువా, నేను ఇక ఎన్నడూ దాని పైకి ఎత్తను. ఏది వచ్చినా ఏది వెళ్లినా నేనది వెళ్ళుటకు ఇప్పటి నుండి అనుమతిస్తున్నాను. ఈ నా యొక్క నాలుక వదలబోతూ మాటలకు చాలా చులకనగా వెళ్తుంది. ప్రభువా, నేను ఇక్కడ పెడుతున్నాను. నేను తిరిగి దానిని తీసుకున్నాను. నా నాలుకను శుద్ధీకరించండి. ప్రభువా, నేను అపుత్రుడ పెదవులు గలవాడను. అయ్యో, నాకు శ్రమ నశించుదని అని యెషయా చెప్పినట్లుగా దేవదూతల ద్వారా నేనా భావాన్ని అనుభవించుదురు కాక. దేవదూత వచ్చి పట్టుకాలు తీసుకుని బలిపీఠం ఎదురుకు వెళ్లి అగ్ని కణాలు తీసుకుని అతని పెదవులకు తగిలించి అతని శుద్ధి చేసెను. దేవా, ఈ ఉదయం ఎక్కువగా మాట్లాడే ప్రతి ఒక్కరిని శుద్ధి చేయి. అనగా తప్పుడు మాట్లాడటం విభేదాలు వెదలు వారిని దయచేయండి. ప్రభువా, ఈ భవనంలో ఉన్న తల వంచిన ప్రతి వ్యాధిగ్రస్తుడు అవి దయ్యాలని వారు తెలుసుకుందురు కాక. దేవా, మీ యొక్క దాసునిగా యేసు నామములో వాటిని గద్దిస్తున్నాను. ప్రతి వ్యాధిగ్రస్తునిలో నుండి అది బయటకొచ్చును కాక. ప్రతి విధమైన అపుత్రమైన మనిషి, అపుత్రమైన తలంపులు గలవారు, నీచమైన దురాశలు గల స్త్రీ పురుషులు, దేవా వారిలో నుండి వాటిని బయటకు తీయండి. తమ సిగరెట్లు విడిచిపెట్టాలని, మద్యపానాలు విందులు స్వార్థ భావాలు కలిగిన వాటిని విడవాలనుకునేవారు, దేవా మరి ఎన్నడూ వాటి మీద ఆశ లేకుండా లాగున పరిశుద్ధాత్మ చేత వారి హృదయాలను ఉత్తేజపరచండి. వాటికి స్థానము లేదు. అక్కడ నుండి నిండైన పరిశుద్ధాత్మతో ఉంటావు. దేవా, ఈ చిన్న సంఘాన్ని మండుచున పొదుగా చేయండి. దానికి ఒక పరిశుద్ధాస్త స్థలముగా చేయి. మండుచున అగ్నిగా చేయి. తద్వారా లోకము తిరిగి దేవుని మహిమ చూడగలుగులాగున. దేవుడిని ఈ చిన్న గుప్పిలి ప్రజలతో, ఈ ఉదయమున్న ఈ 200 మందితో ఆరంభించు. ప్రభువా, దయచేయండి. ప్రతి హృదయాన్ని శుద్ధీకరించండి. ప్రతి మెథడిస్టును, ప్రతి బాప్టిస్టును, ప్రతి కేథలిక్ను, ప్రతి ప్రెస్బిటేరియన్ను, ప్రతి పెంతికోస్తును శుద్ధీకరించండి. ప్రభువా, వారి దేవుళ్ళ నుండి అది తీసుకోండి. నీ యొద్దకే వారు వచ్చిదని కాక. తండ్రి అనుగ్రహము చూపండి. వారి ప్రాణముల శుద్ధీకరణ కొరకు, వారి శరీరముల స్వస్థత కొరకు యేసుక్రీస్తు నామములో నేను నీకు వారిని అప్పజెప్పుచున్నాను. నేను వారిని నీకు సిఫారసు చేయుచున్నాను. ఆమేన్. బలిపీఠం వద్ద ఉన్నవారు, మీ భారములు మిమ్మలను వదిలిపెట్టిందా? ఆ బలిపీఠం వద్ద ఉన్నవారు అది అక్కడ పెట్టి ఉన్నారని మీరు భావిస్తున్నారా? అది అక్కడ పెట్టినట్లుగా మీరు భావించినట్లయితే మీరే తీర్పరులు. ప్రార్థించిన వారు మీరే. నేను బోధించాను, మీరు ప్రార్థించారు. సహోదరి సహోదరుడా, మీ భారం అక్కడ విడిచిపెట్టబడినది. నిజంగా అక్కడ విడిచిపెట్టగలిగారా? అలాగో మీరు చేస్తే మీ చేతులెత్తండి. ఈ విధంగా చెప్పండి, అవును దేవా, నేను ఇక్కడ విడిచిపెట్టాను. నా విభేదాలు నేను ఇక్కడ బలిపీఠం యొద్ విడిపించాను, విడిచిపెట్టాను. బలిపీఠం యొద్ ఇక్కడ క్రింద ఉన్నవారు, నా కుడివైపున ఉన్న స్త్రీ, నీవిక్కడ విడిచిపెట్టగలిగావా? అక్కడ ఉన్న ఆ పాతగల బరువును నీవు విడవగలేవావా? అవును, కల్వరి గొర్రెపిల్ల, నా విశ్వాసం నీవైపునున్నది. మనమంతా కలిసిది పడుదాం. మనమందరము కూడా యథార్థమైన భయభక్తులతో లేచి నిలబడదాము. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వినండి, ఎవరు వెళ్లవద్దు. కోడిక ముగించబడలేదు. ఈ చిన్న పవిత్రత సమర్పణ మీరు తీసుకోవాలని కోరుతున్నా. నేను జీవిత చీకటి తెరలు నేను తొక్కినా, దుఃఖాలు నా చుట్టూ ముట్టినా, నా యొక్క మార్గదర్శనమై ఉండు. అంధకారాన్ని పగలుగా మార్చుడుకై అగ్ని ఇవ్వు. కన్నీటి ధారలు తుడిచివేయి. నేటి నుండి నేనంతా నీవానిగా అయిపోతాను. ఇప్పుడు అది ప్రకటన వారికరికై పడవద్దు. కళ్ళు మూసుకో. మన చేతులు దేవుని వైపు ఎత్తుతూ నిదానంగా పడుదాం. మీలో ఎంతమందికి ఆ మరొక దేశంలో తల్లి ఉన్నాడు? మీ చేతులు చూయించండి. ఆ మరొక దేశంలో మీలో ఎంతమందికి తల్లి ఉన్నది? మీ చేతులు చూయించండి. ఆ మరొక దేశంలో మీలో ఎంతమందికి రక్షకుడు ఉన్నాడు? చేయి చూయించండి. మీరు ఒకటి చేయాలని నేను ఆశిస్తున్నాను. మనం మరలా అది పాడుతున్నప్పుడు నీ ప్రక్రియ ఒకరితో కలిసిపర్శ చేస్తూ ఆ మరొక దేశంలో నేను నిన్ను కలుసుకోలాగునా. సహోదరుడా, సహోదరి, నా కొరకు ప్రార్థన చేయి. నీకు అది అర్థం కాకపోతే చేయవద్దు. ఒకరినొకరు కలుసుకోవాలని ఎంతమంది ఆశపడుతున్నారు? ఇక్కడ ప్రతి ఒక్కరూ అక్కడ కలుసుకోలాగునా ఎంతమంది ఆశపడుతున్నారు? మనం నిజంగా కలుస్తాం ఆ మరొక ప్రాంతమున. సహోదరుడా, నేను నిన్ను కలుసుకోవాలని ఆశిస్తున్నాను అని చెప్తూ ఒకరినొకరు కలిసిపర్శ చేయండి. మనం ఈ పాట ఆ దూరాన నేను ఒక రక్షకుని కలిగి ఉన్నాను అని పాడుతూ ఉండగా మంచిది. Oh, అది మిమ్మలను ఆదరణ ఆహ్లాదం కలుగు చేయట్లేదా? యేసు సిలువ యొద్ద నన్నుంచుము. ఇప్పుడు ప్రతి ఒక్కరూ చేయి పైకెత్తండి. దేవునికి స్తుతి కలుగును కాక. నిశ్శబ్దంగా ఉండి తలవంచుకుందాం. మనకిష్టం వచ్చిన మార్గాన మన చేయి పైకెత్తి నా ఆత్మ రక్షించినందుకు ప్రభువా నీకు కృతజ్ఞతలు. నన్ను నిన్నైన వాణిగా చేసినందుకు ప్రభువా నీకు ధన్యవాదాలు అని ఆయన్ను స్తుతిద్దాము. నీవు చేసిన దానంతటి కొరకు ప్రభువా నీకు కృతజ్ఞతలు. మధురమైన విమోచన కొరకు, ఉచితమైన రక్షణ కొరకు నీకు కృతజ్ఞతలు. నీకే కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈ కృతజ్ఞత అర్పణ నీకిచ్చుచున్నాము. నీవెంతో మనోహరుడు కనుక నిన్ను స్తుతిస్తున్నాము. నీవే లోయలోని నిల్లి పద్మానివి, వేకువ నక్షత్రానివి, షారోను రుజావు, అన్నిటిలో అన్నివి నీవే. నీవే తండ్రివి, కుమారుడువు, పరిశుద్ధాత్మవు. నీవే అప్పుడున్నవాడవు, ఇప్పుడు ఉండేవాడవు, రాబోతున్నవాడవు. ఘనమైన అల్ఫా ఒమేగయువు నీవే. నీవే ఆశ్చర్యకరుడవు, సమాధానకర్తవు, దావీదు వేరు చిగురువు, అన్నియు నీవే. ప్రభువా నీవు చేసిన సమస్తాన్ని బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము. నీ వాక్యం నిమిత్తమై కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము. అది మా త్రోవక వెలుగై ఉన్నది. ప్రభువా మేము వెలుగునటుకై నీకు మేము వెలిగించుకొనబడుకై ప్రార్థిస్తున్నాము తండ్రి. దయచేయండి. యేసుక్రీస్తు నామములు ఆమేన్. మంచిది, ఒక్క నిమిషం కూర్చుందాము. మనం వెలుగులో నడుద్దాము. రండి భక్తులారా, మనం అది ఇప్పుడు పడుదాం. అది మిమ్మల్ని ఆనందపడుతులుగా చేయట్లేదా? ఎంతమంది ఆనందంగా భావిస్తున్నారు? నేను ఆనందంగా ఉన్నానని చెప్పువారు మీ చేయి పైకెత్తండి. పరిశుద్ధాత్మ మిమ్మల్నందరినీ రుద్దుతుంది, కాబట్టి మన వెలుగులో నడుద్దాం. వెలుగనగ ఇంటి నీ వాక్యము దీపమై ఉన్నది. అది అద్భుతం కదా? మనము దగ్గరగా లేనట్టుగా కనిపించుట పరిశుద్ధాత్మ మనలను పట్టుకుంటుంది. మీరు ఆ విధంగా భావించట్లేదా? నే ముగించలేనట్లుగా భావిస్తున్నాను, ముగించలేకున్నట్లుగా, వీలు లేనట్టుగా అగుపించుట.
Then came the Lord Jesus. They crucified him. He preached that the Spirit would save man from sin. There's Peter and Paul and John the Divine. They gave up their lives so this gospel could shine. They mingle their blood like the prophets of old, so the true word of God could honestly be told. Then they stoned Stephen. He preached against sin. He made them so angry, they dashed his head in. But he died in the Spirit. He gave up the ghost and went to join the others, that life-giving host. It keeps dripping with blood. Yes, it's dripping with blood. This Holy Ghost gospel is dripping with blood. The blood of his disciple. Who died for the truth? This Holy Ghost gospel is dripping with blood. Listen, there's souls under the altar. It's crying, how long for the Lord to punish those who've done wrong? But there's going to be more who will give their life's blood. For this Holy Ghost gospel with its crimson flood just keeps dripping with blood. Hallelujah!
వారిలో నేను ఒక్కడనే ఉండాలని ఆశిస్తున్నాను.
Dripping with blood.
వేదికల నుండే నేరుగా నేను వెళ్ళిపోవాలని నేను కోరుకుంటున్నాను. ఆమేన్. ఓ ఎంత ఆశ్చర్యం! నా సహోదరులారా, వారి ప్రాణముల రక్తాన్ని ఇవ్వండి. అనేకమై అదే పనిని చెయ్యును. భయపడవద్దు, అది చాలా త్వరగా తెరతెల్లమైపోతున్నది. నీవు లోపలికైనా వెళ్తావు, బయటికన్నా వస్తావు. అవన్నీ ఇప్పుడు సంఘ సమాఖ్యలోకి వెళ్ళిపోతున్నవి, సంఘీభావమైపోతున్నవి. అవి ఒకటి ఒకటి సమ్మిళితమై పోతున్నవి. ఓ సంఘంపైనే రాకడి ఉన్నట్లు నేను అనుభూతిని పొందుతున్నాను. నన్ను ఆనందభరితుడిగా చేస్తున్నది. అన్ని పాపములు రక్తము కింద ఉన్నవి. చూశారా, పరిశుద్ధాత్మ వాక్యమును ప్రేమించును. వాక్యము అనగా పరిశుద్ధాత్మ ఏది పోషిస్తుందో అదే. అవునా? ఓహో, అది ప్రజల మధ్యకు దిగి వచ్చి వారి పాపములు కడిగి వారి వ్యాధులను తీసివేయును, వారి మత్తును తొలగించును. నేను త్రాగి ఉన్నాను. నేను త్రాగలిగినంత త్రాగాను. ఆత్మను త్రాగాను. ప్రేమ నా హృదయంలో నుండి పొర్లుకొని వస్తున్నది. ఎవరేమి చేసినప్పటికీ అది క్షమించబడినది. నీ భద్రశత్రువు అదంత అయిపోయినది. ఎవరైనా ఏదైనా మాట్లాడినా ఏదైనా చెప్పినా అయిపోయినది. ఇప్పుడంతా కడిగివేయబడింది. ఎంత అద్భుతము! మీరు అది ఇష్టపడుతున్నారా? ప్రతి ఒక్కరండి, పాతకాలపు ఉద్యమం మందిరములు ఉన్నదని భావిస్తున్నారా? నేను మీరు పాతకాలం వలె కడుగబడుట, లెక్కించుట, లేక రుద్దుట పురాతన ఆనంద సమయం. మీరు ఆనందంగా ఉన్నారా? ఓ, నేను స్తుతిస్తాను, నేను స్తుతిస్తాను. నా పాపముల కొరకు చనిపోయిన గొర్రెపిల్లకై స్తుతి పాడుతాను. ఇప్పుడు మనమంతా పాడుదాం అందరం. నీకు తెలుసు, నాకు తెలుసు. సోదరు నేవిల్, ఇక్కడికి వచ్చి సహాయం చేయండి. ప్రతి ఒక్కరూ మీ చేతులు పైకెత్తండి. ఉదయం ఈ ఉదయం నాతో పాడండి. ఇప్పుడు ప్రతి ఒక్కరూ రండి. అమేన్. అది ఎంత అద్భుతం! అమేన్. అద్భుతం. ప్రతి ఒక్కరూ నిలబడదాం. మీరు ఆనందిస్తున్నారని నేను ఆశిస్తున్నాను. ఈ రాత్రి ఆరాధన జ్ఞాపకించుకోండి. మన మంచి పాత పాట అయిన వేడుకోలు పాట పడుకుందాం. యేసు నామమున తలలు వంచుదాము. ఆయన పాదముల యొద్ద సాగిలి పెడదాం. తరలోకమందున రాజుల రాజుకు పట్టాభిషేకం చేద్దాం. మన యాత్ర ముగించబడగని ప్రతి ఒక్కరూ కలిసి మంచిది. ఎంతటి అద్భుతకరమైన ఉదయం, ఎంతటి అద్భుతకరమైన సమయం. ఒక క్షణం తల్లవంచుకుందాము. ప్రతి ఒక్కరు మీ రక్షకుడైన క్రీస్తు వైపే నేరుగా చూడండి. నిశ్శబ్దంగా మీరు ఆయనకు కృతజ్ఞతలు స్తుతులు చెల్లించండి. చెప్పండి, ప్రభువా, నా ఆత్మను శుద్ధీకరించినందుకు నీకెంతగానో కృతజ్ఞుడును. నాకై నీవు చేసిన దానంతటి బట్టి నేను నీకెంతో కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. ప్రభువా, దినమంతా నీ ఆత్మ నా మీద ఉండును కాక. నన్ను నడిపించు, నాకు త్రోవ చూయించు, నన్ను ఆశీర్వదించు. ఆ ఆశీర్వాదము దేవుడు మీకు ప్రసాదించాలన్న యొక్క ప్రార్థన. మనం తల్లవచ్చుడిగని సహో నెవిల్ ప్రార్థన ద్వారా నీవు మాకు వెట్కోలు ఇవ్వు.